బాధ పెట్టడానికి మిమ్మల్ని పాడుతాను. మీరు చప్పట్లు కొట్టలేదు, వన్స్ మోర్ అంటారా? మా నాన్నగారు పాడితే వన్స్ మోర్ అంటారా?
నేను పాటలు రావు.
ఓకేనా? ఒకసారి నిటారుగా కూర్చోండి. ఇది ప్రాబబ్లీ సామూహికంగా నేను చెప్పబోయేటటువంటి పునర్మధ్యానంలో లాస్ట్ది, సాధకులుగా చెప్పబోయే దాంట్లో మొదటిది. ఇంచేత కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటాను నేను, కానీ చాలా జాగ్రత్తగా మానసిక స్థితితో వినండి. మొట్టమొదట మీరు నిరంతరం గుర్తుంచుకోవాల్సింది మెడిటేషన్లో ఏంటి అంటే, సమం కాయ శిరో గ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ్చ నవలోకయన్. ధ్యానం నేర్చుకోలేనటువంటి వాళ్ళు నాలుగు పనులు చేయాల్సి వస్తుంది. మొట్టమొదటి ఏంటి అంటే, మీ శిరస్సు, మొండెము, గ్రీవ స్ట్రైట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. మీ చేతులు కొంచెం వెనక్కి పెడితే మీ శిరస్సు, ఈ షోల్డర్ బ్లేడ్స్ వెన్నుపూస మీద హ్యాంగ్ అయినట్టు ఉండాలి. భాష అర్థమవుతుంది కదా అందరికీ? ఆ రిలాక్స్డ్ ఎఫెక్ట్ వస్తుంది మీకు, చాలా అద్భుతమైనటువంటి రిలాక్స్డ్ ఎఫెక్ట్. అద్భుతం అనేటటువంటి మాట ఎన్నిసార్లు వాడినా ఈ ఫీలింగ్ మీరు మర్చిపోలేరు. అంచేత మీరు కాస్త మీ భుజాలను ముందు వెనక్కి చూసుకుని దీని బరువు మీ ఒంటి మీద పడకూడదు, అంచేత కొంచెం భుజాలు పైకెత్తాలి, భుజాలు కిందకు వదిలేయకండి కొంచెం. అలానే అది ఒక ఎక్సర్సైజ్ లా కాదు, కేవలము సుఖంగా ఉండేటట్టు. శిరస్సు, గ్రీవ, ముండెము మఠం వేసుకుని కూర్చున్నారు. కూర్చోగలిగే వాళ్ళు కొంచెం ధైర్యం చేయగలిగితే పద్మాసనం ట్రై చేయండి. ఇప్పుడు ఒక గంట, గంటన్నర సేపు నేను చెప్పబోతున్నాను, ముంచేత అంతసేపు మేము కూర్చోలేమనుకున్నా వేసేసుకోండి, మధ్యలో మీరు దాన్ని మార్చుకోవచ్చు. పద్మాసనం ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి. చాలాసార్లు నేను చెప్పాను నేను మీకు, ఇది చివరిసారిగా చెప్తున్నది కనుక రికార్డ్ అవుతూ ఉంటే ఈ రికార్డ్ మొత్తం ప్రపంచానికి నా మాటకి విలువ ఇచ్చే వాళ్ళకి వెళ్ళాలి. పద్మాసనం ఒకటి మీకు ఖచ్చితంగా నచ్చి తీరాలి. మిల్లిమెల్లిగా నేర్చుకోండి. మీరు మాస్టర్, మీరు పద్మాసనం వేయకుండా మాకు చెప్తున్నారు అంటారు కనుక నేను వేసేస్తాను, కాస్త ఎవరైనా మైక్ పట్టుకోండి. అప్పుడు ఈ కుర్చీ పనికిరాదు నాకు, ఈ కుర్చీ వేసుకుంటాను. ఒకసారి ఇలా ఇలా దొల్లాను అది అంటే గాభరా పడకండి, కొంచెం నాకు కుర్చీ మీద పద్మాసనం ఎప్పుడు వేయలేదు నేను. రెండేళ్ల పెట్టి స్వాధీనం ఇక్కడ గారు చేసిన ట్రీట్మెంట్తో ఆల్మోస్ట్ నేను ఇదివరకు లాగే మాట్లాడుతున్నానేమో అనిపిస్తాను. కొంచెం లైట్ నేర్పడం ఉంది, ఇంకా పోసకూడదా? లేకపోతే అర్ధ పద్మాసనం వేశానండి. 50% వస్తే సెకండ్ క్లాస్ అమ్మా పరీక్షలో. కూర్చున్నప్పుడు చాలా ముఖ్యమైనది ఏంటంటే, మెల్లిమెల్లిగా మీ మోకాళ్ళు నేరతాను. మొదటిలో మీరు చేసుకుంటే మళ్ళీ నెర్వస్ బ్రేక్ డౌన్ అది వస్తుంది. జర సాధ్యమైనంత వరకు పద్మాసనంలో కూర్చోండి. నేను 2 ఏళ్ల తర్వాత వేసుకుంటున్నా, మీరు కొన్ని రోజుల తర్వాత వేసుకుంటున్నారేమో. ఒకవేళ పడకపోతే సుఖాసనంలో కూర్చోండి. చేతకాని వాళ్ళకి చెప్పేది అది. చేతకాని వాళ్ళు అంటే చేతకాని వాళ్ళనే మాటకు ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్ని అర్థాలు మీకు వర్తిస్తాయి. మీరు నేర్చుకు తీరాలి అది. మొదటి నియమం అర్థమైంది కదా మెడిటేషన్లో. ఒకవేళ ఇది కుదరను వాళ్ళకి, వజ్రాసనం ఇంకా ఇలా కూర్చోలేని వాళ్ళు వజ్రాసనంలో కూర్చోండి. రెండు చేయలేని వాళ్ళు ఓకే. దీని తర్వాత భైరవ ముద్ర అని ఒకటి ఉంది, దాన్నే ధ్యాన ముద్ర అంటారు గురువుగారు. ఎందుకంటే భైరవ ముద్ర అని చెప్తే భయపడతాం మనం, కానీ కాల భైరవుడు అంటూ ఉంటాం. మొదటి కండిషన్ అందరికీ అర్థమైపోయింది కదా, పద్మాసనం నేర్చుకోవాలి మీరు. దాని తర్వాత అది కుదరకపోతే ఏంటమ్మా, ఏం లేదమ్మా, ప్రాబ్లం ఏం లేదు, నాకు ఇక్కడ కొంచెం అనీజీగా ఉంది, 2 నిమిషాల తర్వాత తీసేస్తాను. అంటే కుర్చీలో కూర్చోవటం నిజంగా కష్టం, నేల మీద ఒకటి ఈజీగా కూర్చోవచ్చు, అది వేరే విషయం. కానీ కష్టమైంది చేసి చూపిస్తేనే కదా గురువు అవుతాడు. అందరూ చేయగలిగే చేస్తే అట్ట అని చెప్పి నేను గురువు అయిపోదామని అనుకుంటున్నాను. ఈ కొద్ది క్షణాలు, ఈ కొద్ది క్షణాలే. ఫస్ట్ పాయింట్ అందరూ కాస్త చెప్పండి, ఏం నేర్చుకోవాలి, ఏంటి, ఇద్దరే ముగ్గురు ఉన్నారా క్లాస్? నాకేమో ఇంతమందికి గొంతుకు వినిపించకండే, ఆ చివరి నుంచి వాయిస్ రావటంలే. వేసుకోవటం నేర్చుకుంటారు కదా, ఇలా వేసుకున్నప్పుడు మీరు కాస్త మీ వెన్నుపూసని ముందుకి వెనక్కి జరిపితే ఓ చిత్రమైన స్థితి అక్కడ అందులో మీరు ఫిక్స్ అయిపోతారు. అది చూసుకోండి, వెన్నుపూస తిన్నగా ఉంటుంది. కానీ వెన్నుపూస తిన్నగా ఉండాలి అంటే దీని మీద ప్రెషర్ పడకూడదు, కనిపించటం లేదేమో, కింద వీపు మీద మీ భారం పడకూడదు అని చెప్పి మీరు కాస్త పైకి లాగాలి. ఎవరో పిలక పట్టుకుని పైకి లాగుతున్నట్టు అలా స్ట్రైట్గా కూర్చోండి. భుజాలు ప్యారలల్గా ఉండాలి భూమికి. కుదరకపోతే ఇవాళ గాభరా పడకండి, కానీ దీన్ని మీరు గుర్తుంచుకోండి, ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. ఇంతే తప్ప ఇది చేయకుండా మీరు మేము ధ్యానాలు చేసేస్తాం అది చేసేస్తాం అనే మూర్ఖత్వం నుంచి బయటపడాలి. ఫస్ట్ పాయింట్ ఆసనం, పద్మాసనం. ఏ దేవతాశక్తి గురించి మనం మాట్లాడుకున్నా పద్మము, పద్మం ఒక కాలి కిందో చేతిలోనో ఎక్కడో అక్కడ ఉంటాయి. పద్మాల యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే సూర్యకిరణాలు వైపు అది విపరీతంగా ఆకర్షింపబడుతుంది. అంచేత ఏ క్షణంలో మీరు పద్మాసనంలో కూర్చుంటారో ఆటోమేటిక్గా సూర్యకిరణాలు మీకు వైపు ఆకర్షితం అవుతాయి. అందుకు అంత ముఖ్యం. ఏది మనం ధ్యానం చేయబోతున్నాము దానికి ఇది లేకుండా చేస్తే ఆపరేషన్ చేయటానికి వచ్చేస్తాడు డాక్టరు, కత్తి తీసుకురాలేదు, మిగతా అన్ని తెచ్చాడు, సరే పడుకోబెట్టేస్తాడు, మత్తు మంది ఇచ్చేస్తాడు, మత్తు మంది లేపేస్తాడు, కొయ్యలేడు. సరే పద్మాసనం చాలా ముఖ్యం. ఆ పద్మాసనంలో ఏం చెప్పాను, రెండోది ఈ శరీరాన్ని మీరు పైకి లాగాలి. ఎవరో మిమ్మల్ని పైకి లాగుతూ ఫీల్ చేయండి, అది కొంచెం నేను కదిలిక కావాలని ఎందుకు చూపిస్తున్నానంటే మీకు తెలియాలని. మీరు చేయక్కలే, అది పైకి లాగితే చాలు. పైకి లాగుతున్నప్పుడు మీ స్పర్శ మామూలుగా భూమికి ఉండే స్పర్శకి దీనికి ఆ తేడా మీరు అనుభవంలోకి తెచ్చుకో, చాలా తేడా వస్తుంది. ఇలా పద్మాసనంలో కూర్చుని వెన్నుపూస పైకి లేచినప్పుడు ఈ బటక్స్ అంటే పిర్రలు, ఇవి స్పర్శలో, భూమి యొక్క స్పర్శలో తేడా వస్తుంది. తేడా ఎందువల్ల వస్తుంది అంటే సూర్యకిరణాలు మీ వైపు ఆకర్షితం అయితే మొదలెట్టాయని మీకే తెలుస్తుంది. అది మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు తెలియకపోవచ్చు, 2-3 నెలల వరకు తెలియకపోవచ్చు, కానీ మీరు నిరంతరం ప్రయత్నం చేయాలి. లక్ష్యం ఏమిటి అంటే మీరు ఎంతసేపు అయినా కూడా పద్మాసనంలో కూర్చోగలగాలి, మిల్లిమిల్లిగా వస్తుంది అది. దాని తర్వాత ఈ మెడ, దీన్ని మెడ అంటే నాకు వేలు కనిపిస్తుందో లేదో మీకు, మెడ అంటే తెలుసు కదా, ఈ వెనకాతల ఖచ్చితంగా 7 ఎముకలు ఉంటాయి, దాన్ని సెర్వికల్ బోన్స్ అంటాం. ఖచ్చితంగా 7 బోన్స్ ఉంటాయి అక్కడ. చూపించగలవమ్మా 7 బోన్స్, ఇఫ్ పాసిబుల్ అవుతే. జాగ్రత్తగా చూసుకోండి, ఆ బ్యాక్ బోన్ చూపిస్తుందను కుండలిని జాగరణలో. ఇవి మర్చిపోయి అందరూ ధ్యానాలు చేయటం మొదలెడతారు, అనుకున్నంత ఫలితాలు రావు. మెడని స్ట్రైట్గా తీసుకోండి, కానీ మీ చిబుకము ఇంకోనా ఇది ఇది కొంచెం కిందకి రావాలి, కొంచెం జస్ట్ అంటే కొంచెం డిగ్రీల గురించి తెలిసిన వాళ్ళు 3-4 డిగ్రీల కిందకి దిగితే చాలు, కొంచెం కింద దిగుతుంది. మీకే తేడా కనిపిస్తుంది ఇప్పుడు వెనకాతల బ్యాక్ బోన్లో. ఈ బ్యాక్ బోన్ గురించి చెప్తున్నాను నేను. కనిపిస్తుంది లైట్ ఆ పక్కన సెర్వికల్ బోన్ అనే ఉందా? ఈ పార్ట్ ఇదేనా? ఇది స్ట్రైట్గా ఉండాలి ఇలాగా. ఇది పక్క నుంచి తీసాడు. మీ బ్యాక్ బోన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండదు, ఇలాగే ఉంటుంది. కానీ ఈ పార్ట్ స్ట్రైట్ ఎందుకు అవుతుంది అంటే మీరు కొంచెం మీ ఏంటి గడ్డాన్ని కొంచెం కింద పూర్తిగా ఉంచకండి, చాలా కొంచెం ఉంచాలి. పూర్తిగా ఉంచేస్తే బ్లాక్ అయిపోతుంది అది. కొంచెం వంచినట్టు ఉండాలంటే కళ్ళు వీలవుతే గ్లాన్స్ చూపించగలమ్మా, పీనియల్ పిట్యూటరీ. కళ్ళు ఎక్కడోదమ్మా పిట్యూటరీ? నాకు కళ్ళు కనిపించుతున్నాయి. ఇదా ఇదేనా? ఇదేనా? ఇదేనా పిట్యూటరీ? చూసుకోండి అది కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు. అంటే మీ తల ఇలా ఇది కొంచెం కిందకు ఉంచారు. ఈ చిబుకము నా రెడ్ డాట్ కనిపిస్తుందా అందరికీ? అంతకంటే కిందకు ఉంచకండి, జస్ట్ కొంచెం ఉంచితే మీ దృష్టి ఆటోమేటిక్గా దాని మీదకి వెళ్తుంది అన్నది అర్థమవుతుందా? శిరస్సులో లోపల మన శిరస్సులో ఈ బ్రెయిన్ని కనుక మీరు ఆలోచిస్తే ఇక్కడెక్కడో నా రెడ్ లైట్ పడుతున్న చోట కళ్ళు ఉంటాయి, లోపల వైపు ఈ గ్లాండ్ ఉంటుంది, అక్కడ దృష్టి ఉండాలి. ఊహించుకోండి, అసలు ఇదే క్లాస్ తీసుకుందాం అనుకున్నాను కానీ పుస్తకాలు నాకు కరెక్ట్ టైంకి రాకపోవటం వల్ల ఈ మాట నేను రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నాను అంటే రాకపోవటం వల్ల నేను 2 కోట్ల సంవత్సరాల వరకు చెప్పినా వస్తుందా కరెక్ట్ టైంకి ఇప్పుడు? మరి ఎందుకు దీన్ని చెప్తున్నాను? ఈ తప్పు మరి జరగకూడదు. ఎలాగైనా కూడా చెప్పదలుచుకున్నవారు ఆ టైంకి ఆ పుస్తకాలు ఉండాలి, అందరి దగ్గర ఉండాలి. ఇది కుండలిని జాగరణ పుస్తకంలో మీకు దొరుకుతుంది. ఈ భావం అర్థమైందా? ఇప్పుడు శిరస్సు ఎలా పెట్టాలో అది మీ పిట్యూటరీ గ్లాండ్ చూసుకోండి, దాన్ని తృతీయ నేత్రము అంటే ఇదిగో కళ్ళు ఇక్కడున్నాయి, ఈ చిబుకు కించి కిందకి దిగింది అంటే కళ్ళు ఇటువైపు వస్తాయి, కొంచెం ఇలా వచ్చేసరికి అది పిట్యూటరీ గ్లాండ్కి స్ట్రైట్గా ఉంటుంది. అర్థమైందా? ఇంకా అక్కడ చూడకండి, మీ పిట్యూటరీ గ్లాండ్ చూసుకోండి, కళ్ళు తెరుచున్నా పర్వాలేదు, మీ దృష్టి లోపలి వైపు వెళ్ళాలి, అంతర్ముఖం. అంచేత మొత్తము ఆధ్యాత్మిక సాధన అంతర్యాత్రకి సంబంధించింది. ఇన్నర్ విజన్, ఇన్నర్ అవేకనింగ్ అంటే ఆత్మజాగరణ. బయటకు కాదు లోపలికి చూస్తారు. ఇది ఎప్పుడైతే మీరు ఇలా కింద చూసి ఇక్కడ చూస్తారో పీనియల్ గ్లాండ్ ఎక్కడ పెట్టడమే అరియా, ఇదేనా ఇక్కడేనా? అదే కదా. అంచేత ఈ పిట్యూటరీ గ్లాండ్ ఈ పీనియల్ గ్లాండ్ మధ్య ట్యూబ్లైట్ వెలిగితే ఎలాంటి కాంతి వస్తుందో ఆ కాంతి ఊహించుకోండి. మీ శిరస్సు మధ్య భాగంలో ఇక్కడ ఇక్కడ మీ శిరస్సు లోపల భాగం అర్థమవుతుంది కదా? లోపల భాగం అంటే ఏంటి? 2 కనుబొమ్మల మధ్య ఈ ఈ గ్లాండ్ ఉంది. ఈ గ్లాండ్కి వెనకాతల ఈ పీనియల్ గ్లాండ్ ఉంది. ఇది పరమ పూజ్య గురుదేవులు అందించినటువంటి ధ్యాన విధానము. ప్రజ్ఞావతార కథామృతంలో దీని గురించి మీకు మొత్తం డీటెయిల్స్ దొరుకుతాయి. అంటే ఇది నేను చెప్పింది తెలుగులో చెప్తున్నాను కానీ ఈ ధ్యాన సాధన అందజేసింది గురుదేవులు. పూర్ణిమా ధ్యానము ఎందుకు ముఖ్యము అన్నది చూసుకుంటూ నేను చాలాసార్లు చెప్పాను. పూర్ణిమా ధ్యానం అనేది 1 గంట 2 గంటల ముందు జరగాలని. రేపు జరగడం కష్టం కనుక నేనేం ఆలోచించలేదు. కానీ మీరు బర్త్డే అనేటటువంటి పేరుతో ఈ సంఘటనను సంభవం చేశారు. ఇందుకు ఈ ఉదాహరణ ఇస్తున్నాను, నేను చేయవలసింది కరెక్ట్గా చేస్తే తర్వాతది కూడా కరెక్ట్ అవుతుంది. అంటే అది చేయొచ్చా చేయకూడదా, ఇది మాస్టర్కి ఇబ్బంది అవుతుందా, ఆయన అసలే బాధలో ఉన్నాడు కదా, ఆయన ఎవరు ముట్టుకోకూడదు కదా, ఇదేం ఆలోచించలే. బర్త్డే 12 గంటలకి ఎక్కడ చేయాలి అన్నాడు. చేసింది అదే. మీరు ఇదేమైనా ఆలోచించారా? నేను ఆలోచించలే. కానీ ఎప్పుడైతే మీరు ఇలాంటి వాతావరణంలో, ఇళ్లలో అయితే ఇలా జరగదు, కానీ ఇలాంటి వాతావరణంలో మీ మనోమయ లోకమే దీని మీద ఉంది. అది ఈ అది ఎప్పుడవుతుంది అంటే ఈ రెండింటి సంయోగం జరిగితే, దీన్నే యోగము అంటారు. అంటే ఏంటి అక్కడ జరుగుతున్నది? పీనియల్ అంటే ఆజ్ఞా చక్రము, సారీ పీనియల్ అంటే సహస్రార చక్రము, పిట్యూటరీ అంటే ఏంటి? ఆజ్ఞాచక్రం. ఈ రెండిటి మధ్య ఓ వెలుగు వెలుగుతుంది, ఖచ్చితంగా వెలుగుతుంది. గురుదేవులు చెప్పారు 1 నెల 2 నెలలు 3 నెలలు రోజు మీరు ఇచ్చేసుకోండి, రోజుకి 10 నిమిషాలు మాత్రమే, అంతకంటే ఎక్కువ చేసుకోవద్దు. కాలానికి చాలా విలువ ఉంది ఆధ్యాత్మిక జగత్తులో. 10 నిమిషాల కంటే తక్కువ చేసుకుంటే అభ్యంతరమే, 10 నిమిషాలు మించకండి ఎప్పుడు, మ్యాక్సిమం అది రోజు ఒకే టైంకి. పద్మాసనంలో కూర్చుంటారు, కొంచెం దీన్ని మీరు గడ్డాన్ని కొంచెమే ఎక్కువ దింపకండి, ఇలా దింపొద్దు. నా ఇది చూస్తే ఆల్మోస్ట్ 24 అవర్స్ నాది ఇదే పొజిషన్లో ఉంటుంది, ఇది ఇలా ఉండదు, వెనక్కి ఉండకూడదు, కొంచెం ఇలా. చాలామంది కరెక్ట్గానే ఉన్నారు, మిగతా వాళ్ళు కొంచెం దీన్ని వింటే అర్థమవుతుంది మీకు. చేసి దృష్టి ఎక్కడ వెళ్తుంది? ఆజ్ఞాచక్రం మీదకి వెళ్తుంది. దాన్ని ఇంగ్లీష్లో పిట్యూటరీ గ్లాండ్ అంటాం. రైట్. ఇప్పుడు
మీద పద్మాసనం వేయలేనన్నాడు. ఇప్పుడు వేస్తావా వేయవా, మాకే చెప్తావా, ఏం చేస్తావు? శిష్యులు కూడా రామకృష్ణ పరమహంస వివేకానందకి ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, పరీక్షించు గురువుని, చేయలేని ఏదైనా చెప్పిన బాధ అంటే ఏం చెప్పాను నేను ఇది అర్థమైందండి. ఇది భూమికి తగిలాక ఇది పైకి లేస్తే ఇది కూడా భూమికి తగిలాలి.
ఇప్పుడు ఇలా కూర్చుందంట, రెండు కూర్చొని నిటారుగా ఉండాలి. కూర్చో శిరస్సు ముందు కూర్చుంది ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము, లోపల భాగాలు అవి. ఈ లోపల భాగంలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది, వెంట్రికల్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ఖాళీ ప్రదేశమే గుహ. ఆ గుహలోకి వెళ్ళాలి మీరు. కానీ మీరు శారీరకంగా ఎలా వెళ్తారు అక్కడికి? మానసికంగా వెళ్తారు. చేత ఇక్కడ మీరు ఇంత అవస్థపడి ప్రొజెక్ట్ చేసేది ఎందుకు అంటే, దీనికి దీనికి మధ్య వచ్చేటటువంటి వెలుగు, దాన్ని ఆర అంటాం. దేవతలు, మహాత్ములు, ఋషులు వెనకాతలు ఒక గోళం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆజ్ఞ సహస్రార చక్రాలు కలిసి కాంతినివ్వటం మొదలు పెడతాయి. అది ఎంత కాంతివంతంగా వస్తుంది అంటే, చాలామంది శరీరాలు బంగారు వర్ణంలోకి మారిపోతాయి. అంచేత మీరు ఈ సాధనంతా చెప్పకుండా స్కిన్ బ్యూటీ క్లినిక్ పెట్టి కూడా ఇది చేస్తే సరిపోతుంది. 6 నెలల్లో చర్మంలో ఇక్కడుందిలే. ఫస్ట్ స్టెప్స్ అర్థమయ్యాయి కదా? నేను పూర్ణిమా ధ్యానం చెప్తూ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ధ్యానం అంటేనే ఇది, ఒకే విషయం గురించి నిరంతరం ఆలోచించటం అనేక కోణాలలో. అంతే తప్ప కళ్ళు మూసు కూర్చుని మీరు నిద్రపోయారనుకోండి, అది మంచిదేలే, కానీ ధ్యానం కాదు. ధ్యానం అంటే మాటల్లో ఇప్పుడు నేను చెప్తున్నది మీరు మనసులో అనుకుంటారు, ఇది రకరకాల కోణాల్లో, ఇవాళ ఇలా ఉంది రేపు ఇంకోలాగొస్తుంది. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటి? మన ఆజ్ఞాచక్రము సహస్రార చక్రము మధ్య లైట్ వెలగాలి, వెలుగుతుంది. దాని మీద మీ దృష్టి పడగానే అది యాక్టివ్ అవుతుంది. చాలామందికి తెలియదు అది. మీరేం ప్రయత్నం చేయక్కర్లేదు, మీ దృష్టి ఎక్కడ ఉంటే చాలు, ఎక్కడ ఉండాలో కదా అంతత, దాన్ని ఏమంటారు అంతర్ముఖం, లోపల వైపుకి వెళ్తున్నారు మీరు. క్లియర్? ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి ముందు కొన్ని రోజులు, మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా మీకు ఆ వెలుతురు కనిపించడం మొదలెడుతుంది. ఎవరికి ఏది కనిపించినా డైరీలో రాసుకోండి. మీకు కనిపించింది సాధకులతో మాత్రమే చర్చించుకోండి తప్ప దీని గురించి తెలియని వాళ్ళకి మాట్లాడుకోకండి. ఎందుకంటే మాట్లాడితే వాళ్ళు ఏదో వేసిన పిచ్చి డౌట్స్ మీరు ధ్యానంలో కూర్చోగానే అవి గుర్తొస్తాయి. ఒక గురువు దగ్గర బంగారం తయారు చేసేటటువంటి విద్య ఉంది. ఒకడు బలవంతంగా ఆయన దగ్గర కట్టి పడేసి ఆయన్ని చంపేస్తాను అని బెదిరించి నాకు ఆ విద్య నేర్పమన్నాడు. సరే నువ్వు ఇంతగా బెదిరిస్తున్నావు కదా నీకు నేర్పుతాను అన్నాడు. నేర్పించాడు, కరెక్ట్గా నేర్పావా నువ్వు, లేకపోతే ఏదైనా మోసం చేసావు అన్నాడు. ఒక మోసం చేశానయ్యా, నువ్వు నన్ను బలవంతంగా అడిగి తెలుసుకున్నావు అంటే వీడు హా నువ్వు ఎలా నవ్వాలమ్మా, రేపు పొద్దున్న 7 గంటలకి మీకు ఆ క్లాస్ ఉంది, నేను నవ్వినట్టు నవ్వకండి, ఆయన చెప్పినట్టు నవ్వండి. నవ్వాడు కూడా క్రూరంగా గురువు దగ్గర, బలవంతంగా గురువు దగ్గర ఆ విద్య నేర్చుకునేవాడు. విషయం నేను చెప్పానే నువ్వు మోసం చేస్తావని, అవును నాయన చేశాను, మీరు ఇది చేస్తున్నప్పుడు ఈ ధ్యానం చేస్తున్నప్పుడు నువ్వు కోతుల్ని తలుచుకోవద్దు అన్నాడు. చాలా జాగ్రత్త, నువ్వు కోతుల్ని తలుచుకుంటే ఇది పనిచేయదు అన్నాడు. అసలు నేను కోతుల్ని ఎందుకు తలుచుకుంటాను అన్నాడు. తర్వాత చచ్చాడు వాడు. వాడు ఎప్పుడు ధ్యానాన్ని కూర్చున్నా ముందు కోతులు గుర్తుకొస్తాయి. గురువు ఏం చేయగలడు? ఇంకా చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరితోనూ దీన్ని డిస్కస్ చేసుకోవద్దు. డిస్కస్ ఎవరితో చేసుకోవాలి? విద్య గురించి తెలిసిన వాడితో డిస్కస్ చేసుకోవాలి. మరి విద్య తెలిసిన వాళ్ళు మీకు దొరకరు కదా? దొరుకుతారు, 20 పుస్తకాల రూపంలో. పూజ్య గురుదేవుడి యొక్క పుస్తకాల్లో ఉంది ఇది. ఇప్పుడు నేను చెప్తుందంతా అందులోంచి తీసి చెప్తుండే, కానీ ఆయన స్వయంగా చేసినటువంటి సాధన ప్రజ్ఞావతార కథామృతంలో ఉంది. కానీ ఇది నేను ఇలా చేశానని చెప్పలేదు. 20 పుస్తకాలు ఇలా చేసుకుంటే మంచిది అని చెప్పి అందులో ఫస్ట్ స్టెప్ ధ్యానంలో ఇది. పూర్ణిమ ధ్యానంలో మొట్టమొదటి స్టెప్ ఇది, చివరి స్టెప్ కూడా అది. కారు డ్రైవింగ్ రానివాడు కూర్చునేది డ్రైవింగ్ సీట్లోనే, డ్రైవర్ అయిపోయినా డ్రైవింగ్ సీట్లోనే వాడు, అదేంటి కారు రేసెస్లో పాల్గొవాలన్నా డ్రైవింగ్ సీట్లోనే కూర్చోవాలి. అంచేత మొదట ఇప్పుడు మనం ఎలా కూర్చున్నాము అంటే అది బాగా అలవాటు అయిపోవాలి. దీంట్లో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఇందులో అనుమానాలు ఏం కాదు. టైం పడుతుంది అది మాత్రం గుర్తుంచుకోండి. ఆ టైం పట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి, అందులో మీ చేతకాంతనం మాత్రం ఒక కారణం కాదు. ఎందుకంటే అసలు అలా కూర్చోవాలనిపించటమే మీ పాత్రతని ప్రూవ్ చేస్తాను. పాత్రత ఉన్నవాడికి డిలే ఎందుకు అవుతుంది అంటే అనేక సంస్కారాలు అడుగుతాయి, అన్నిటినీ ప్యూరిఫై చేసుకోవాలి. పూర్ణిమ నాడు చేసుకునేటటువంటి ధ్యాన విధానము ప్యూరిఫై చేయడానికి పూర్తిగా ఉపయోగపడుతుంది, చాలా తొందరగా. అంచేత ఈ ధ్యాన పూర్ణిమ ధ్యానాన్ని ఎప్పుడు మిస్ కాకండి. కూర్చోటం అర్థమైంది కదా? 2 ముద్రల గురించి చెప్పాను కదా, చిన్నముద్ర కానీ జ్ఞానముద్ర కానీ. ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మళ్ళా దీన్ని కరెక్ట్గా అనేం కాదు. మీ చేయి ఎక్కడ హాయిగా ఉంటే అక్కడ నుంచి, అంటే శరీరం ముఖ్యం కాదు కానీ దాని ముద్ర ముఖ్యం. ఇది కాకపోతే ధ్యానముద్ర, దీని పేరే ధ్యానముద్ర కనుక ఇది చాలా ఉత్తమం. కానీ మన శారీరక పరిస్థితి బట్టి చేతుంది, మీరు 2 మోకాళ్ళ మీదైనా తొడల మధ్య అయినా పాదాల మీదైనా పద్మాసనంలో కూర్చుంటే. కానీ ఇలా చేస్తున్నప్పుడు మీరు ఒకటి ఎప్పుడు గుర్తుండాలి, ఈ స్పర్శ మీకు తెలుస్తూ ఉండాలి. ఇంకేంటే ఈ స్పర్శే మెడిటేషన్లో రిజల్ట్స్ ఇస్తుంది, అందుకే దీన్ని గురు స్పర్శ అంటాం. స్పర్శ అంతా ఇక్కడ భూమి మీద కూర్చున్నాం, ఈ నేల మీద కూర్చున్నాం, ఇక్కడ ఇది గుచ్చుకుంటుంది, ఇక్కడ ఇది ఉంది. గుచ్చుకుంటే గుచ్చుకుంటుంది అది, దాని గురించి పట్టించుకోకండి. ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఈ ఫీలింగ్ ఉంది, ఇక్కడ ఎంతో స్పర్శ తెలియటం లేదు అంటే ఆ భాగం తగలటం. కానీ సాధ్యమైనంత వరకు ఈ మోకాళ్ళు తగల. ఇక్కడ మళ్ళీ జిఎస్ కృష్ణ గారి దానికి నేను ఫుల్ ఓట్స్ ఎందుకు ఇస్తానంటే, రెండేళ్ల బట్టి నేను మోకాలు మడవలేకపోయాను, ఇంకా ఆసనం వేస్తాను. ఇది పద్మాసనమే వేశాను, కొంచెం అనుమానంగా ఉందా మీకు? నాకు అనుమానంగానే ఉంది. ఎందుకంటే రెండేళ్ల తర్వాత ఒక రోజులో ఆ ట్రీట్మెంట్లో ఎలాగ తగ్గిపోయింది. ఆ ట్రీట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థమైంది కదా. దిశ కరెక్ట్గా ఉండాలి. ఇవాళ ఎవరికి ఏ దిశ చెప్పారో ఆ దిశలోనే కూర్చుని ధ్యానం తీసుకోండి. ఆ దిశల గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఈ ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత ఇంకా మనం అంతర్యాత్ర మొదలెడుతున్నాం. ధ్యానముద్రలో కూర్చున్నాం. నేను ధ్యానముద్రలో కూర్చోలేదు, ఇలా కూర్చుంటే ధ్యానముద్ర అవుతుంది. ఆ ముద్రలు కరెక్షన్స్ కూడా తెలియాలి. ఇక్కడ కూర్చుంటే అది చిన్నముద్ర, ఇలా పెడితే జ్ఞానముద్ర. ఈ పొజిషన్లో కూడా చాలా తేడా. చిన్ముద్ర అంటే అంతర్యాత్ర, జ్ఞానముద్ర అంటే బహిర్యాత్ర. కానీ అవి రెండు మీకు ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది ఎలా పెట్టినా పర్వాలేదు. ముద్రలను ఉపయోగించుకునేటప్పుడు దాని విలువ ఎక్కువ పెరుగుతుంది. లేకపోతే బెస్ట్ ఏంటి అంటే, ఇది ఎప్పుడు కూడా మీరు చేస్తున్నప్పుడు ఈ భాగము ఎట్టి పరిస్థితుల్లో ఈ వెన్నుపూస భాగము భూమి మీద పడకూడదు. కొంచెం ఈ చిబుకము కొంచెం కింద కొంగుతుంది. ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము, ఇవి రెండు కూడా నేను వేలు పెట్టిన చోట్లే లోపల ఉన్నాయి. సుమారు 2 అంగుళాలు లోపల ఆ మధ్యన ఒక ఖాళీ జాగా ఉంది, దాన్ని థర్డ్ వెంట్రుకల్ అంటాం. ఆజ్ఞాచక్రం ఎక్కడైతే వెలుగుతుందో, అగ్ని వస్తుందో, దాన్ని తృతీయ నేత్రము అని మనం కూడా చెప్తాం. సైంటిస్టులు దాన్ని థర్డ్ వెంట్రుకల్ అంటారు. ఇంతవరకు పూర్తిగా ఇది మీరు రోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకోవటానికి టైం ఏం లేదు, మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు. ఎన్నిసార్లు మీరు కూర్చోగలిగితే అన్నిసార్లు. కానీ ఇది మీకు పూర్తి వశంలోకి వచ్చేయాలి. అంటే మీరు ఇంకా హాయిగా కూర్చోగలగాలి. ఇలా కూర్చుంటే అంటే అడ్డదిడ్డంగా ఉన్న ప్లేస్లో, ఇందాక నేను కుర్చీలో కూర్చోలేకపోయాను, అడ్డదిడ్డంగా ఉండేది. ఇంకా అలాంటి చోట కష్టమే, అది సుఖ ప్రదేశం కావాలి. ఆ సుఖ ప్రదేశానికి కూడా 3 లెవెల్స్ చెప్పాడు భగవద్గీత 6వ అధ్యాయంలో. ఏమని చెప్తాడు అది? కుశోత్తర 6వ అధ్యాయంలో అది చూసుకోండి అక్కడ. కానీ అక్కడ చెప్పింది తర్వాత మనం మాట్లాడుకుందాం ఎలా కూర్చోవాలన్నది. ఇవాళకి ఈ పుణ్యమాధ్యానంలో కూర్చోవటం గురించి అంతా అర్థమైపోయింది కదా. కానీ ఇంతే అనుకోకుండా అని ఆ హింట్ ఇచ్చాను. భగవద్గీత 6వ అధ్యాయంలో ఎలా కూర్చోవాలో రాశాడు. శుచోదేశే ప్రతిష్టాప్య, ఇది ఉంది అక్కడ. కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. అంతే, ఇంక ఇప్పుడు ఇలాగే కంటిన్యూ చేయండి. కానీ మీ దృష్టి ఇక్కడ పెట్టుకోకండి, నా మాటల మీద పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయటం లేదు, సామూహిక ధ్యానం చేస్తున్నారు. సామూహిక ధ్యానంలో ఖచ్చితంగా ఒక వ్యక్తి నిర్దేశకుడిగా పనిచేయాలి. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, సామూహిక ధ్యానంలో ఒకడు చెప్తూ ఉంటాడు ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి, ఇంకో ఇద్దరు బయట కాపలాగా ఉండాలి. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకునైనా ఏదో చెప్పినట్టు చేస్తూ ఉంటే బయట ఏం జరుగుతుందో తెలియదు. ఏం చప్పుడైనా ఏమైనా మన వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు, వాళ్ళిద్దరు ధ్యానం చేయరు. కానీ ఒక పాయింట్ నేను చెప్తా, ఈ ముగ్గురికి మీకంటే ఎక్కువ లాభాలు వస్తాయి, గ్యారంటీ అది. అంతే, ఇప్పుడు పోటీ పడతారనమాట, నేను ఇన్స్ట్రక్టర్నా, నేను కాపలా కాస్తానా, పోటీ పడండి, కొట్టుకోకండి అంతే. అంతే తప్ప ధ్యానమే చేయాలని లేదు. ధ్యానానికి సహకరించిన వాడికి కూడా సమానమైన లాభాలు వస్తాయనేది గుర్తుంచుకోండి. ఈ నియమం గుర్తుంటుంది కదా. ఒకడు ఇది ఇప్పుడు నేను చెప్తున్నది నిర్దేశం అనమాట, ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని. ఓ ఇద్దరు కళ్ళు మూసు కూర్చొని వాళ్ళు చేసుకుంటున్నారు కనుక వీళ్ళు బాహ్యాన్ని పూర్తిగా ధైర్యంగా మర్చిపోతారు. ఏ చప్పుడైనా ఏమైనా కూడా మీరు నిశ్చింతగా ఉంటారు. ఇంకేంటే మన వాళ్ళు కాపలా కాస్తున్నారు. గురువుగారి ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు మాతాజీ కాపలా కాసేది, మాతాజీ ధ్యాన స్థితికి వెళ్తున్నప్పుడు గురువుగారు కాపలా కాసేవారు. ఆయన ఆత్మకథలోనే రాసుకున్నారు. నేను ఎటొచ్చి వీటన్నిటిని గమనించాం, నియమాలన్నీ ఎలా డెవలప్ అవుతాయి. అంతే, ఇప్పుడు మీరు నిర్దేశక ధ్యానం చేస్తున్నారు, సామూహిక ధ్యానం చేస్తున్నారు, పూర్ణిమా ధ్యానం చేస్తున్నారు. ఈ పూర్ణిమా ధ్యానంలో మొట్టమొదటి మన ఐదేంద్రియాలు మన నియంత్రణలో ఉండాలి. ఈ ఐదింద్రియాలు మన నియంత్రణలో ఉండేదాన్ని మనశ్షష్టానింద్రియాన్ని మనస్సు, ఐదింద్రియాలు ప్లస్ మనస్సు ఆరింద్రియాలు ఉంటాయి. కానీ మన యోగశాస్త్రం దాన్ని నాలుగు మనస్సులుగా విభజించేస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈనాడు మన మానసిక స్థితి ఎలా ఉంది అంటే అసలు మనస్సే మన నియంత్రణలో లేదు. తర్వాత ఏది నియంత్రణలోకి రావాలి? బుద్ధి రావాలి. బుద్ధి తర్వాత ఏది నియంత్రణలోకి రావాలి? అహంకారం. అహంకారం తర్వాత చిత్తం. ఆ మార్పు కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనో బుద్ధి చిత్త అహంకారాలు అంటారు. కానీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చేటటువంటిది ఏంటి అంటే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. మనస్సుని నియంత్రణ చేయటానికి మీరు ప్రయత్నించకండి, మొదటి నియమం అది. అర్జునుడే అడుగుతాడు, వాయువరివ, వాయువు కంట్రోల్ చేయటం ఎంత కష్టమో మనస్సును కూడా కంట్రోల్ చేయటం అంత కష్టం. నువ్వు అది కంట్రోల్ చేయటానికి ప్రయత్నిస్తున్నావు కనుక తప్పు, మీరు కంట్రోల్ చేయకండి. మీ లక్ష్యాన్ని స్పష్టంగా ఉంటే మనస్సు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. లక్ష్యము అంటే బుద్ధి. మనస్సులో సంకల్ప వికల్పాలు వస్తూ ఉంటాయి. సినిమాకి వెళ్దామా, క్లాస్కి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు సినిమాకి వెళ్దామని నిర్ణయించుకుంటారు. అయినా మనస్సు ఆలోచిస్తూనే ఉంటుంది, రోడ్డు మీద వాడు ఎవడో వెళ్తున్నాడు, వీడెవడో వెళ్తున్నాడు. అందులో క్లాస్ కట్ చేసే స్టూడెంట్కి ఇంకా పెద్ద ప్రాబ్లం సినిమాకి వెళ్ళడానికి. టీచర్ కూడా సీఎల్ పెట్టి సినిమాకి వస్తాడేమో. అంటే వాడు సినిమాకి వెళ్దాం అనే బుద్ధి ఉన్నా మనస్సు అలాగా వేరు వేరు దృష్టిల్లో వెళ్తూ ఉంటుంది. కానీ వాడు సినిమాకి వెళ్తాడు. భావం అర్థమైందా చెప్తుంది ఏంటో? మీ బుద్ధి కరెక్ట్గా ఉంటే మనస్సు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. ఆ ఉద్దేశంతో చెప్తాను. ఇది అర్థమైంది కదా? కానీ బుద్ధిని కూడా నియంత్రణ చేసేటటువంటి మంత్రము గాయత్రి మంత్రం. ధియో యో నః ప్రచోదయాత్. నా ధీ, బుద్ధి నన్ను సన్మార్గం వైపు తీసుకువెళ్ళగాక అని బాహ్య అర్థం అది. జత మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఇందులో మనం బుద్ధిని ఉపయోగిస్తాం. ఏంటి మన బుద్ధి? ధ్యానం చేయటం నేర్చుకోవటం, అది మన బుద్ధి. మనస్సు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళివండి, మీ పని మాత్రం దేని మీద ఉంటుంది? నేను చెప్పింది మీకు భావం అర్థమవుతుందా? ఇప్పుడు నర్స్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటుంది, దాని మనసు ఎక్కడైనా తిరుగుతూ ఉండొచ్చు. కానీ బుద్ధి కరెక్ట్గా ఇవ్వటం వస్తే ఇంజెక్షన్, అది ఏం ఆలోచిస్తుందో, ఎటు దాని ఆలోచన వెళ్తుందో, ఇంజెక్షన్ కరెక్ట్గానే వెళ్తుంది. నా భావం అర్థమైందా? అంటే ఎట్టి పరిస్థితుల్లో మనసు అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, అలా వెళ్తుంది అని ఆలోచించిన అవసరమే లేదు. బుద్ధి దేని మీద ఉంది? ఇవాళ పూర్ణిమ ధ్యానం నేర్చుకుంటా ఉంది. మనసు మధ్య మధ్యలో ఎక్కడికి వెళ్తూ ఉంటుంది వెళ్ళివ్వండి, నేను చెప్తుంది జాగ్రత్తగా వింటే చాలు. క్లియర్? అంచేత మనో నియంత్రణ కాదు. నియంత్రణ చేయాల్సింది ఏంటి అంటే బుద్ధిని. కానీ యోగము ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి రెండు స్టెప్పులు ముందుకెళ్తే యోగ చిత్తవృత్తి నిరోధ. అంటే అసలు యోగము మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారము కాదు, చిత్తవృత్తిని నిరోధం చేస్తుంది. ఇదంతా కూడా ధ్యాన విధానమే అని గుర్తుంచుకోండి. ఏంటి మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది? పౌర్ణిమ ధ్యానం నేర్చుకోవటానికి కూర్చున్నది. దేని గురించి ఆలోచిస్తున్నాం? ధ్యానం గురించి ఆలోచిస్తున్నాం. మొదట ఏ కోణంలో ఆలోచించాం? శరీరాన్ని ఎలా పెట్టుకోవాలి, మీ ఏంటంటే దీన్ని మర్చిపోతే చిబుకో అనే వస్తుంది. చిబుకో అంటే అర్థమవుతుంది కదా మీకు, గడ్డం. ఇది ఎక్కడ ఉంటుంది? కొంచెం కిందకుంటుంది, చాలా కొంచెం కిందకుంటుంది. ఈ వెనకాతలు ఉన్నటువంటి, ఇందాక నేను చూపించాను వెన్నుపూస ఎలా ఉంటుందో, కొంచెం దాన్ని ఇక్కడ మీరు ఇలా చేయి పెట్టుకున్నా కూడా మీకు ఆ కణతులు తగులుతాయి. అది స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోండి. కానీ అది స్ట్రైట్గా ఉండటానికి ప్రయత్నించకండి, అది అంత ఇంపార్టెంట్ కాదు. ఉంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. కొంచెం ఉంచాక మన దృష్టి ఎక్కడుంటుంది? ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము, ఈ రెండింటి మధ్య లోపల ఇంతే దూరం ఉంటుంది. లోపల ఇక్కడేమో ఆజ్ఞాచక్రం ఉంటుంది, లోపల దీని వెనకాతల ఇక్కడ సహస్రాలు ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఖాళీ జాగా ఉంది అక్కడ. ఆ ఖాళీ జాగా మధ్య లైట్ వెలగాలి, అంటే వాటి రెండింటి మధ్య యోగం కావాలి. అది మొదటి స్టెప్. అది కొంతసేపు ప్రాక్టీస్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం? మనోబుద్ధి చిత్త అహంకారాలలో మనస్సు నియంత్రణ అక్కర్లేదు. స్కూటర్ మీద ఫలానా చోటకి వెళ్ళాలి అని బయలుదేరుతాడు వీడు, బుద్ధి చెప్తుంది. ఇంకా మనస్సు ఏం ఆలోచించకుండా ఉంటుందా మధ్యలో స్కూటర్ మీద వెళ్తూ? ఏదో ఒకటి ఆలోచిస్తుంది కదా. కానీ అది ఎన్ని రకాలు ఆలోచించినా బుద్ధి ఏమని నిర్ణయించుకుండింది? ఫలానా చోటకి వెళ్ళాలని. అటువైపు ఈ యంత్రం వెళ్తూ ఉంటే నీ మనస్సు ఎక్కడ పోయినా పర్వాలేదు, నువ్వు వెళ్లాల్సిన చోటకి వెళ్తావు. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడే చాలామంది ఎన్ని రకాలు నన్ను అడుగుతూ ఉంటారు, నా మనస్సు నియంత్రణ లేదని, నాది లేదని చెప్తారు. మనస్సు నియంత్రణ ఎవరికి కావాలి? బుద్ధి నియంత్రణ. బుద్ధి నియంత్రణ అంటే లక్ష నియంత్రణ. క్లియర్? ఇది చేసిన తర్వాత ధ్యానంలో ఒక రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి. శరీరము, మనస్సు, బుద్ధి లేక ఆత్మ, ఇవి చాలా మూడు ముఖ్యమైనటువంటి పరికరాలు. ఒకటి శరీరం ఉంది మనకి, ఇంకోటి మనస్సు ఉంది, ఇంకోటి ఆత్మ ఉంది. ఆత్మని ఎప్పుడు మనం సూర్యుడితో పూజిస్తాం. సూర్య ఆత్మ జగతస్తుషస్య, జగత్తులో ఉన్న వాటన్నిటికీ కూడా ఆత్మ ఎవరు? సూర్యుడు. చంద్రమా మనసో జాత, చంద్రుడు మనస్సు. చంద్రుడు మనస్సు అయినప్పుడు మన అందరి మనస్సులు కూడా చంద్రుడి మీదే ఆధారపడి ఉంటాయి. మనందరికీ ఆత్మ ఉంది కనుక ఆ ఆత్మ దేని మీద ఆధారపడి ఉంటుంది? సూర్యుడి మీద ఆధారపడి ఉంటుంది. స్థూల శరీరం, పృథ్వీ. ఈ మూడు పాయింట్స్ అర్థమయ్యాయి మీకు? అది అక్కర్లేదమ్మా, ఇది కావాలి, ఇది కావాలి. ఈ మూడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పృథ్వీ శరీరము, మనస్సు చంద్రుడు, ఆత్మ సూర్యుడు. మనస్సు మన నియంత్రణలో లేదు, ఆత్మ ఎలా ఉంటుందో మనకు తెలియదు. చేత మన బతుకులు ఎలా అవుతున్నాయి? శరీరం మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడాలి మీరు? ఆత్మ మీద ఆధారపడాలి. మధ్యనేముంది? చంద్రుడు ఉన్నాడు, మనస్సు ఉంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీకు. పుణ్యమ ధ్యానం వైపు తీసుకెళ్తున్నాను నేను. సూర్యుడు, చంద్రుడు, పృథ్వీ. సూర్యుడు, చంద్రుడు, పృథ్వీ బాహ్య జగత్తులో ఎలా ఉన్నారో మీలో స్థూల శరీరము, మనోమయ శరీరము, ఆత్మ ఉన్నాయి. ఇప్పుడు చంద్రుడి మీద సూర్యుడు కిరణాలు పడితేనే చంద్రుడు పనిచేస్తాడు. అమావాస్య నాడు పాపం ఏం చేయలేడు. ఇంచేత సూర్యకిరణాలు పట్టండి. ఇది బాగా అర్థమవుతుందా మీకు? ఇదే పూర్ణిమ ధ్యానం యొక్క రహస్యం. ఇప్పుడు చెప్తోంది మీకు అర్థమైపోతే పూర్ణిమ ధ్యానంలో రావాల్సిన ఫలితాలన్నీ కూడా మీకు మిల్లిగా మీ సక్రియత బట్టి వస్తుంది ఈ సాధనలో. కానీ రహస్యం అర్థమైపోయింది కదా. మీరేం చేయాలి? ఆత్మ సూర్యుడితో లింక్ అవ్వాలి, మనస్సు చంద్రుడితో లింక్ అవ్వాలి, శరీరము పృథ్వీతో లింక్ అవ్వాలి. మీరు ఇలా కూర్చుంటే పృథ్వీతోనే లింక్ అయిపోయింది కదా శరీరం. అనుమానం ఏం లేదు, ఇప్పుడు నిజంగానే పృథ్వీతో లింక్ అయింది. కానీ ధ్యానానికి చెప్పేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మధ్యన పృథ్వీకి మీకు మధ్యన ఓ బట్ట ఉండాలి. నాన్ కండక్టింగ్ మెటీరియల్ అనే భాష వాడతారు, అది అంత కరెక్ట్ కాదు. ఏ బట్ట అయినా పర్వాలేదు. చైలాజన కుశోత్తరం అని చెప్తాడు. చైల, అజనము, కుశో, ఇవి ఒకదాని మీద ఒకటి ఉండాలి. చైలము అంటే బట్ట, అజనము అంటే ఒక మృగ చర్మము, కుశము అంటే దర్భలతో చేసింది. కానీ ఈ మూడు మాటలకి మీరు తీసుకునే అర్థాలు తప్పు. ఈ మూడింటికి వేరే అర్థాలు ఉన్నాయి సైన్స్లో. యోగ విద్యలో మీకు వచ్చిన పెద్ద గోల ఏంటి అంటే ఆర్యభట్టుని ప్రయోగించాడు అని మన స్పేస్ సెంటర్లో చదివారా మీరు? ఇస్రో ప్రయోగించారు. దానికంటే ముందు ఆర్యభట్టు ప్రయోగించారు వాళ్ళు. నేను చెప్తాను, మా భావం అర్థమవుతుందో దేని గురించి మాట్లాడుతున్నాను నేను? మన ఇండియన్ సైంటిస్టులు అంతరిక్షంలోకి ఒక ఉపగ్రహాన్ని, శాటిలైట్ని పంపించారు. దాని పేరు ఆర్యభట్టు అని పెట్టారు. అంచేత సైంటిస్టులు అందరూ ఏం చేశారట అంటే, ఒక స్నేహితుడు చెప్తున్నాడు, ఆర్యభట్ అని వాడి స్నేహితుడు ఉందంట, వాడిని ప్రయోగించేశారు అని. అలాంటి పిచ్చి తప్పు మనం చేస్తున్నాం. చైల అజిన కిషోర్తరం అనేటటువంటిది మెడిటేషన్ భాషలో వేరే అర్థాలు ఉంటాయి. ఆ వేరే అర్థాలలో పాక్షికమైన అర్థం నేను చెప్తున్నాను. ఆత్మ సూర్యుడు, చంద్రుడు మనస్సు, ఈ స్థూల శరీరము పృథ్వీ. కానీ చంద్రుడికి స్వయంగా తనకి ఏ లైఫ్ లేదు. అటు సూర్యుడు ఉండాలి, ఇటు పృథ్వీ ఉండాలి. పృథ్వీ లేకపోయినా చంద్రుడి మీద పడిన సూర్యకిరణాలు ఆవిడకి ఉపయోగపడవు, అంతరిక్షంలో ఎక్కడికి పోతాయి. ఈ భావం కూడా అర్థమవుతుంది కదా. సూర్యుడు అనేక కిరణాలు ఉన్నాయి, కానీ 16 కిరణాలు మాత్రమే చంద్రుడు గ్రహిస్తాడు. అందులో ఒక కిరణము మనకి అర్థం కాని కిరణము. అమావాస్య కూడా ఒక కిరణమే, కానీ ఆ కిరణం మనకి తెలియదు. అంచేత ఏదైతే తెలియదో అది చీకటిగా ఉంటుంది. అజ్ఞానం అనేది చీకటి, పూర్ణిమ అనేది అన్నీ కలుస్తాయి. ఇంకా మధ్యన ఎన్ని ఉన్నాయి? 14. అంచేత ఈ 14 ప్లస్ ఈ 2 మొత్తం ఎన్నయ్యాయి? 16. ఈ 16 ప్లస్ మనోబుద్ధి చిత్తాహంకారాలు ఎన్నయ్యాయి? అది పరమ పూజ్య గురుదేవులు మీకు అందించిన 20 పుస్తకాలు. మొత్తం అందులో శాస్త్రం ఎందుకుంది అంటే, ఎందుకుందో ఎప్పుడు అర్థమైందా? ఎవడు చెప్పినా సూర్యుడి గురించైనా చెప్పాలి, చంద్రుడి గురించైనా చెప్పాలి, పృథ్వీ గురించైనా చెప్పాలి. ఏం చెప్పినా ఈ 16 కళ్ళు ఎవరు ఉపయోగించుకుంటారు? మనోబుద్ధి చిత్తాహంకారం. ఇంతకు మించి ఎవడైనా ఏదైనా పుస్తకాలు రాయగలడా? ఈజ్ ఇట్ పాసిబుల్? కానీ ఆయన కేవలం ఈ పృథ్వీ, ఈ చంద్రుడు, ఈ సూర్యుడు గురించి మాట్లాడటం లేదు. నక్షత్రాలలో ఇన్ని సూర్యులు ఉన్నారు. నిజానికి చెప్పాలంటే ఇది బచ్చా సూర్యుడు. మరి ఆ మాట అంటాం బాగుండదేమో. ఇంకేంటే ఈయన కంటే కూడా చాలా శక్తివంతమైనటువంటి సూర్యులు మీ జాతక చక్రంలో ఉన్నారు, మీ రాశిలో ఉన్నారు. ఈ 12 రాశుల్లో చాలా 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 సూర్యులు ఉన్నారు. ఈ సూర్యులందరూ దేన్ని నిర్ణయిస్తారు? ఆత్మని నిర్ణయిస్తారు. సూర్యుడు అంటే ఎప్పుడు కూడా ఆత్మాని గుర్తుంచుకోండి. ఇది మర్చిపోతే నేను ధ్యానం చెప్పటం లేదే అనుకోండి. ధ్యానం అంటే ఒకే దాని గురించి నిరంతరం ఆలోచించడం. ఇదంతా నేను కళ్ళు మూసుకుని ఆలోచిస్తాను, ఆలోచించింది మీకు చెప్తున్నా సామూహికంగా. అంటే సామూహిక ధ్యానంలో వింటమే తప్ప మీరు చేసేది ఏం లేదు. ఎంత ఇదంతా ధ్యానమే. పూర్ణిమ ధ్యానం ఇవాళ ఇలా జరుగుతుంది. అమెరికాలో ఒకలాగ చెప్పా, మళ్ళీ ఇండియాకి వచ్చాక అమెరికా వాళ్ళకి ఇంకోలాగ చెప్పా, ఇవాళ మీకు ఇంకోలాగ చెప్తున్నా. ఇది ఇలాగే ఎన్ని రకాలుగా చెప్పొచ్చు? అనంతమైన రకాలుగా చేయొచ్చు. కనుక మీ ధ్యానం ఎప్పటికీ అంతం కాదు, అది అలా జరుగుతూనే ఉంటుంది. దానికి కావలసినటువంటి స్వాధ్యాయాలు అవి మీరు చేసుకోవాలి, అనేక పుస్తకాలు చదవాలి. కానీ మళ్ళీ మన పరమ పూజ్య గురుదేవుడు మీకు ఆ అదృష్టాన్ని ఇచ్చారు. అనేక పుస్తకాల కళ్ళే 20 చదివితే సూర్యుడు చంద్రుడుగా మారి ప్రపంచానికి అలా అందజేస్తాడు. ఎవరి శక్తిని? సూర్యుడి శక్తిని. అంచేత ఆయన ధ్యాన విధానమే ఇది చెప్పారు. మీరేం చేయాలి అంటే కూర్చోండి, సూర్యుడు యొక్క కిరణాలు మీ మీద పడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ ఆత్మ నుంచి వస్తున్నాయి. సూర్యుడు ఆత్మ ఒకటే అని గుర్తుంచుకోండి. బయట ఉన్న సూర్యుడిని కాదు మీరు పట్టుకోవాల్సింది. మీ ఆత్మ సూర్యుడు, ఆత్మ భాస్కరుడు, కిరణాలు మీ మనస్సు మీద పడుతున్నాయి. ఎన్ని రకాలుగా పడుతుంది అది? 16 రకాలుగా పడుతుంది. అంటే అమావాస్య పుణ్యమిని కూడా కలిపి 14 తిథులు ఒక అమావాస్య. అంచేత ఋషులు 14నే గురువుగారు ఎందుకుని మీకు అందజేశారు. అంచేత మీ గోత్రము ఏ ఋషికి చెందింది అనేది మీరు ఇప్పుడు నిర్ణయించుకుంటే పరమ పూజ గురుదేవుల యొక్క వల్ల పడిపోతారు, ఇరుక్కుపోతారు. ఆ ఇరుక్కుపోయాక ఆయనే అవుతాడో మీరే అవుతాడో నాకు తెలియదు. కానీ ఇరుక్కుపోవాలంటే మాత్రము మీ గోత్రాన్ని మార్చేసుకోండి. ఇవాళ మధ్యాహ్నం ఎప్పుడో చెప్పాను, అప్పుడే ఓ 20,000 మంది పేర్లు ఇచ్చేశారు మా గోత్రాన్ని మార్చేసుకొని. ఇంకో 70,000 మంది వాళ్ళు ఇస్తారనుకుంటాను. కానీ తమాషా ఏంటంటే సున్నాలు ముందున అంక పెట్టడం మర్చిపోతాయి. 2000, 70000 అంటే అంకెలు నాకు ఉండవు కనుక నాకు అన్ని సున్నాలే కనిపిస్తాయి. మరి అది దృష్టి దోషం అది అనుకుంటాను, కానీ ఆ దోషం మళ్ళీ ఇవాళ కంటిన్యూ అవుతుందో లేదో నాకు తెలీదు. అంచేత ఈ ధ్యానంలో మీకు ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఏదో ఒక ఋషి యొక్క సాంప్రదాయానికి చెందిన వాళ్ళు ఉండాలి. మాకు గోత్రం ఉందండి, మీ ఋషి సాంప్రదాయం మీకు తెలుసా? ఎవడూ తెలుసు. నేను చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ ఉంటాను, నాకు శ్రీవత్స గోత్రం అని భార్గవ శివన ఆప్లవాన ఔరవ జామదగ్ని ఠగడగడగడా చెప్పేస్తా. అవడేం చేశాడో నాకు తెలియదు. ఇంకా నువ్వు ఆ గోత్రానికి ఏం చెందుతావు? చేత ఆ ఋషులందరూ కూడా ఏడ్చి పరమ పూజ గురుదేవులతో ఏమన్నారు అంటే, బాబు మా పేర్లు కాస్త మనుషులకు అందజేయండి అని. అందజేయటమే కాకుండా ఆయన కార్యక్రమాలు కూడా ఇచ్చాడు. మరి అది ఎవరైనా కాస్త చూసుకుంటే మీరు నిర్ణయించుకోండి, ఏదో ఒక ఋషినే పట్టుకోండి మీకు నచ్చిన ఋషిని. అంటే ధ్యానం చేస్తున్నప్పుడు XYZ నామాహం ఇమీడియట్గా ఒకళ్ళు లేచి డౌట్ అడుగుతారు, మాలో ఎవరు XYZ లేరండి అని. ప్రశ్నలు అడగటానికి రెడీ, ప్రాక్టీస్ అవడం చేయటానికి రెడీ. XYZ అంటే నా ఉద్దేశం ఏంటి? XYZ అంటే మీ పేరు. మీ పేరు XYZ కాదు, నేను డాష్ పెట్టాను. తంత్రశాస్త్రంలో యంత్రాలలో దేవదత్త అని పేరు వస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా యంత్రాల పుస్తకం? దేవదత్త అంటే దేవుడు నీకు ఇచ్చిన పేరేంటో నీ పేరు రాసుకోని అర్థం. వాడు దేవదత్త అని రాసి ఆ యంత్రాలు ఉపయోగిస్తున్నారు. నాకు చాలా ఆనందం ఇస్తుంది, అనామకుడు అయిపోయాను. ఎందుకంటే మీకు శాస్త్రం తెలీదు. ఇదంతా మెడిటేషనే. మెడిటేషన్ అంటే ఏంటి? ఒకే విషయం గురించి కూలంకషంగా చర్చించుకుంటున్నాము. అంతేత పూర్ణిమ ధ్యానం చేయటం లేదనుకోండి, చేస్తున్నారు మీరు. కానీ ఎలా చేస్తున్నారు? సామూహికంగా ఒకడు నిర్దేశం చేస్తున్నాడు, మీ ఆలోచనలు దాని ప్రకారం మారుతున్నాయి, ఆ సబ్జెక్ట్ మీకు వస్తుంది. ఈ సబ్జెక్ట్లో మొదటి చెప్పింది మీకు గుర్తుండి, రెండోది ఏం చెప్పాను అంటే భూమి, చంద్రుడు, సూర్యుడు, మీ స్థూల శరీరము, మనస్సు, ఆత్మ. ఇప్పుడేం చెప్తాను, మీ గోత్రం కరెక్ట్ చేసుకోండి. ఋషుల అనుగ్రహం లేకుండా ఏ ధ్యానము సక్సెస్ కాదు. మరి మా పరమ పూజ్య గురుదేవుల గురించి అనుకుంటున్నాం కదా, నువ్వు అనుకోవయ్యా నీ పరమ పూజ్య గురుదేవుడు గురించి. ఆయన చేసిన పనులన్నీ నీకు తెలుసా? ఆయన ఇది చేయమని చెప్తున్నాడు. ఆయన నీ గోత్రాన్ని ఎన్నుకోండి. కనీసం ఇవాళ ఇక్కడ కూర్చొని వింటున్న వాళ్ళు ఇదిగో ఈ ఋషిని నేను ఎన్నుకున్నాను అని పేర్లు రాసిస్తే నా సున్నాల ముందు ఒక సంఖ్య పడుతుంది, లేకపోతే మళ్ళీ అన్ని సున్నాలే మిగులుతాయి. ఇంత మెడిటేషన్ చేస్తే కరెక్ట్గా మీరు మెడిటేషన్ చేశారు, ధ్యానం చేశాను అనే దానికి నిదర్శనం ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన కార్యక్రమాలు సూచించబడతాయి. చేత ఇప్పుడు మీరు చేసిన ఈ పూర్ణిమ ధ్యానంలో మీ కార్యక్రమాలు ఎన్నో దొరికాయి, ఎన్నో సబ్జెక్ట్స్ దొరుకుతున్నాయి. ఆత్మ, సూర్యుడు, మీ ఆత్మ సూర్యుడు ఒకటే, సూర్యుడు అంశే. మనస్సు, చంద్రుడు, మీ మనస్సు, చంద్రుడు ఒకటే. పృథ్వీ, స్థూల శరీరం ఒకటే. అందువల్లే స్థూల శరీరాన్ని మళ్ళీ మనం పృథ్వీలో కల్పిస్తాం శరీరం అయిపోయాక. దాన్ని లిటరల్గా కొన్ని జాతులు చేస్తూ ఉంటాయి, కొన్ని అగ్ని సాంప్రదాయంతో చేస్తూ ఉంటాయి, కానీ రెండు రైటే. ఈ భావం అర్థమవుతుంది నాతోనా? ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే హాయిగా వెళ్ళొచ్చు. మంచినీళ్ళు అవి కావాలి అనుకుంటే ఓ ఇద్దరు ముగ్గురు కాస్త దాన్ని కూడా అటెండ్ అవుతే సేవలో మీకు ఎక్కువ లాభాలు వస్తాయి. ఇదంటే నాకు తెలీదు, నీళ్ళు ఎవరైనా కావాలని ఇద్దరు కాస్త జార్స్ పెట్టుకుని అడిగిపడితే నా మాటలు వినిపిస్తూ ఉంటాయి, మీరు సేవ కూడా చేస్తూ ఉంటారు. ఇది మీరు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఒంటరిగా చేస్తున్నా ఇలాంటివి దగ్గర ఉంచుకోండి, మంచినీళ్ళు, గ్లాసులు, పాలు. దాని అవసరం నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు పక్కన లేవండి, పాలు ఉంటే తాగేస్తాం అంటారు. ఇప్పుడు పాలు ఎవడు ఇవ్వడు, మీకు మంచినీళ్ళు ఇస్తారు. ఇంత గురుదేవుల యొక్క ఆ 16 కళలు, మనోబుద్ధి, చిత్తాహంకారాలు, 20 మొత్తము మానవ జాతికి సంబంధించిన విజ్ఞానం అంతా కూడా మానవ జాతి ఉన్నంత వరకు ఉంటుంది. అంతేత మానవ జాతికి ఇంకా కొత్త విద్య అక్కర్లే, అందుకే గురుదేవులు అంటారు. ఇంకా గురువులు అక్కర్లే, టెక్నాలజిస్ట్ కావాలి, సైంటిస్ట్లు అక్కర్లే. ఫార్ములా ఇచ్చేశాడు న్యూటన్ ఆ ఫార్ములా ఇచ్చేశాక ప్రయత్నించవద్దు కొంచెం. ఇంకా న్యూటన్స్ లా ఎవరు చెప్పలేడు, పదో క్లాస్ కుర్రాళ్ళందరూ చెప్తారు అనుకుంటారు న్యూటన్స్ లా, చెప్పరా? అంచేత ఎప్పుడైతే మీరు 20 పుస్తకాల మీద మాస్టరీ చేస్తారో ధ్యానం యొక్క సంపూర్ణ జ్ఞానం మీకు అందుతుంది. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు మొదలెట్టి మీ సమయాన్ని ప్రజానీకానికి ఇవ్వని 20 పుస్తకం సమయదానంలో ఆ లింక్స్ మీకు అర్థం అవుతాయి. మీరు కానీ ఇంత ఎక్కువ ఇంతవరకు క్లియర్గా అర్థమైంది కదా. గోత్రాలు మీరు నాకు ఇవ్వాలి, దాని తర్వాత పబ్లిక్గా నేను అడగను. ఇది చేయలేని వాడు సాధకుడుగా మళ్ళీ నా దగ్గరకు వస్తాడని నేను అనుకోను. అంచేత నాకు మీకు ఉండే లింక్ కేవలం ఈ రిలేషన్షిప్, మీ గోత్రాలు మారాలి. గోత్రాలు మారాలి అంటే మీ గోత్రాల పేరు మార్చుకోకండి. మీ గోత్రం ఏదైతే అదే, ఏ ఋషి పేర్లు ఎవడేం చేశాడో తెలీదు, వాడి బదులు మీకు తెలిసిన ఋషి. ప్లస్ దీనికి ఒక అర్హత ఉండాలి, చెప్పేవాడికి అర్హత ఉండాలి మీ గోత్రాన్ని మార్చగలను అని. ఆయనకు అర్హత ఉంది కనుక మీరు సజీవంగా ఆ ఋషి ఎవడైతే అక్కడ ఏడుస్తున్నాడు, ఎవడు నా కార్యక్రమాలు చేయటం లేదని, వాడితో ఇంకపోతుంది. అంత అదృష్టం మీకు పరమ పూజ్య గురుదేవుల యొక్క కార్యక్రమాల్లో తప్ప ఇంకెక్కడా దొరకదు. అక్కడ ఈయనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి, ఆయన అన్ని ప్లస్ పాయింట్స్, ఒకటే ఒక నెగిటివ్ పాయింట్ ఉంది ఆయనకి, తక్కువ పని చేయలేడు, అంత ఎక్కువ పని చేస్తాడు. ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ స్టెప్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను సబ్జెక్టులోకి వెళ్తున్నా, మెడిటేషన్ యొక్క ఇది బాహ్యంగా మీరు ఏర్పరచుకోవాల్సినటువంటి, ఇది ఏర్పరచుకున్నాక ఈగో బొమ్మ పెట్టగలవా? చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పక్కన పెట్టి. కాజల్ బాడీలో ఈగో, కారణ శరీరము, కారణ శరీరంలో మీ జీవాత్మ ఎక్కడుంటుందో అర్థం చేసుకోండి. మీ అందరి జీవాత్మలు అక్కడే ఉంటాయి, మీ మీ యొక్క కాజల్ బాడీలో, మీ కారణ శరీరంలో. అసలు గురుదేవులు చేసినటువంటి సూక్ష్మీకరణ సాధన అంతా ఇదే. ఆది ఇంతమాది, ఆది అనుపాదక, ఆత్మ బుద్ధి మనస్సు కామ స్థూల, స్థూల శరీరము కోరికల శరీరము మనోశరీరము, ఇదేంటమా బుద్ధి శరీరము ఆత్మ శరీరం. ముందు ఈ 5 వరకే వెళ్ళగలం. ఈ ఆత్మ అంటే సూర్యుడు, ఆ 5 మనం ఇంకా పట్టుకునే స్థాయిలో లేవు. ఇంకా ఇవే మనం చేసుకుంటున్నాం, వీటి గురించే మనం మాట్లాడుతున్నాం. ఇందులో మీ జీవాత్మ అనేది ఆత్మ కాదు, జీవుడి యొక్క ఆత్మ, అది ఇక్కడుంటుంది. అది ఎక్కడుంటుందో చూడండి మీ మనస్సులో. ఇదంతా అక్కర్లేదమ్మా, ఇదంతా అక్కర్లే, ఇది అక్కర్లే. నాకు మొనాక్స్ అది చూపించాడు, ఇదా హయ్యర్ ఆత్మ బుద్ధి మనస్సు, అది బ్యాక్ వెళ్ళిన దాకా చూపించింది. ఇది కాదు, దీని తర్వాత ఇది రాదు, ఇది 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 ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనం చేసుకోండి, దీన్ని మీరు మీ శరీరాల్లో గుర్తించగలగాలి. మనస్సు 7 ఉంటుంది, కింద నుంచి స్థూల, ఇది కనుక గుర్తించే ఆది అనుపాదక అంతేత. ఇది మనస్సు యొక్క స్థూలము, మనస్సే మళ్ళీ 7 మారింది. మనస్సు యొక్క స్థూల మనస్సు, మనస్సు యొక్క కామ మనస్సు, మనస్సు యొక్క ఇదేంటిది మనస్సు, ఇది ఇది ఆత్మ. అంచేత మనస్సులో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉన్నాయి, 5 వదిలేస్తాం మనం. అంచేత మనస్సులో ఉన్న ఈ 5 పట్టుకోవటమే గాయత్రి యొక్క 5 భౌతిక శరీరం అది మేము చూసుకోకలే. మరి మనస్సు ఏ జాతి వాడికి 7 ఉంటుంది? అందరికీ ఉంటుంది, కొందరు గుర్తిస్తారు కొందరు గుర్తించారు. అంచేత ఈ గాయత్రి మంత్రం మొత్తం ఎవరికి చెందుతుంది? మనస్సు ఉన్న ప్రతి వాడికి చెందుతుంది. కానీ మనకు మనస్సు లేదు, కోరికలు ఉన్నాయి. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కోరికలు బట్టి మన మనస్సు యాక్ట్ చేస్తుంది తప్ప మనస్సు బట్టి కోరికలు మారవు. అంచేత దీన్ని కామ మనస్సు అనేటటువంటి కంబైన్డ్ పేరుతో చెప్తూ ఉంటారు థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు. ఇక్కడ ఈ నాలుగు అంటే నాలుగో తలము, ఐదో తలము, ఆరో తలము, ఏడో తలము అంటే స్థూల మనస్సు, కామ మనస్సు, మనస్సు మనస్సు, దాని తర్వాత బుద్ధి. ఈ నాలుగు ప్రతి మనిషికి యాక్టివ్గా ఉన్నాయి. అందులో డౌట్ ఏమీ లేదు. వాడి బుద్ధి ఒకలా, రాక్షస బుద్ధి ఉండొచ్చు, పైశాచిక బుద్ధి ఉండొచ్చు, ఏ బుద్ధి ఉండొచ్చు, ఏదో బుద్ధి ఉంటుంది వాడికి. అంటే ఎక్కడున్నాడనమాట వాడు, ఈ తలంలో ఉన్నాడు. ఆ తలాన్ని తన మనస్సుతో ఎలా ఉపయోగించుకుంటాడు అంటే ఒక మెట్టు కింద దిగుతాడు. ఉదాహరణకి ఓ పుస్తకం తీసుకున్నాడు, టెక్స్ట్ బుక్. నాకు తెలిసింది కెమిస్ట్రీ కనుక కెమిస్ట్రీ బుక్ అంట, ఏ బుక్ అయినా మీరు అనుకోండి. అంచేత ఈ బుక్ చదవాలి అనే సంకల్పం ఉంది వాడికి. అంటే ఏ తలంలో ఉన్నాడు వాడు, మనస్సు యొక్క బుద్ధి స్థానంలో ఉన్నాడు. కానీ ఆ రోజు పుస్తకం అంతా చదవలేదు వాడు, లేకపోతే వాడు ఏదో వెతుక్కుంటున్నాడు. అప్పుడు దానికోసం వెతుకుతాడు వాడు, వాడు చాప్టర్ కోసం వెతుకుతాడు. వెతికాక అది చదవటం మొదలు పెడతాడు. అంటే అప్పుడు బుద్ధిలో లేడు వాడు, మనస్సులో ఉన్నాడు. కానీ ఆ మనస్సు కేవలం చదవటం కోసమా, లేకపోతే ఏదైనా కోరిక తీర్చుకోవటం కోసమా? ఖచ్చితంగా ఇంత వెతికాడు అంటే వాడికి ఏదో కోరిక ఉంటుంది. వాడికి వాడి మనస్సు ద్వారా చదివింది నా కోరికకి సూట్ అవుతుంది అని అనిపించగానే వాడి మనస్సు ఎక్కడికి వచ్చింది, మనస్తలంలోనే కోరిక తలానికి వచ్చింది. వచ్చాక దానికి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చుకుంటాడు. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు అర్థమైందా? మనస్సు యొక్క పౌడర్ కూడా కాదు. అందరికీ అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకండి, అర్థమైన వాళ్ళు అర్థం అడిగి చెప్పండి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అర్థం కాని వాళ్ళు ఎవరు? మిగతా వాళ్ళు. అంటే ఇంకా నేను చెప్పాల్సింది ఏం లేదు. అర్థమైన వాళ్ళు అంటే ఆఫీసే వచ్చాక పుణ్యమా మెట్టించండి, అయిపోయింది కదా, మీకు అర్థమైంది, మీకు అర్థం కాలేదు ఇంకా మాట్లాడుకోండి. సరే మళ్ళీ ఛాన్స్ నాకు దొరకదు కనుక చెప్పేస్తాను నేను. దీన్ని లోవర్ మెంటల్ అంటాం. అంటే ఏంటన్నమాట, స్థూల శరీరానికి సంబంధించిన మానసిక ప్రవృత్తులే ఇవి అని చేత నిమ్న మనస్సు అంటాం. నీచ మనస్సు అని కూడా కొంతమంది అంటారు. అంటే మనస్సుకి రెండు భాగాలు ఉన్నాయి, ఉచ్చతలము, కిందితలము. కిందితలము మనకందరికీ తెలుసు, ఏదో బుద్ధిలో పుడుతుంది. ఉదాహరణకి సినిమాకి వెళ్ళాలి అనిపించింది, అది బుద్ధి కదా. చూడండి అండి, ఎవరికి ఏదో కావాలి, అదే నేను మూవ్ అయినప్పుడు అవుతే నేను వద్దునే అమ్మా, నేను మూవ్ అవను, స్థిరంగా ఉంటాయి. ఉన్నాయి ఏం లే, వాళ్ళు మర్యాదగా నాకు చెప్పారు నువ్వు కదపకు బాబు స్థిరంగా ఉండు అని. అంచేత ఈ కింద మనస్సు మనందరికీ ఉంది. ఆఖరికి సినిమాకి వెళ్ళాలన్నా ఈ ఐదు పనిచేస్తాయి. బుద్ధిలో ఏమొచ్చింది, సినిమాకి వెళ్ళాలి అని ఇమీడియట్గా మనస్సు వస్తుంది. ఏ సినిమాకి వెళ్ళాలి, తేడా అర్థమైందా? సినిమాకి వెళ్ళాలి అనే సంకల్పం బుద్ధి చేసింది. బుద్ధి చేశాక ఇంకా మీ మనస్సు ఏం చేస్తుంది, ఏ సినిమాకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది. మనస్సు నిర్ణయించుకున్నాక దగ్గరగా ఉందా, దూరంగా ఉందా, బ్లాక్లో టికెట్ కొనుక్కోవాలా, లేకపోతే వాడెవడో వెళ్తే వాడికి నచ్చిన సినిమాకి వాడు తీసుకెళ్తే ఫ్రీగా వెళ్ళొచ్చు, ఈ ఆలోచనలన్నీ మనస్సు యొక్క కామతలంలోకి చివరికి ఇంకా బట్టలు వేసుకుని బయలుదేరుతాయి. ఇక్కడ ఒక చిన్న ప్రమాదం ఉండేది, సినిమా హాల్లో ఆ ప్రాబ్లం సినిమాకి వెళ్లే వాళ్ళకే జరగదు, కానీ మిగతా వాళ్ళు పరుసు మర్చిపోతూ ఉంటారు. అప్పుడు ఈ మొత్తం ఎగిరిపోతాయి. అంతేత పరుసు పెట్టుకోవటం కూడా ఏ మనస్సు చెప్తుంది, స్థూల మనస్సు చెప్తుంది. మీకు అర్థమైందా? స్థూల మనస్సులో దిగాక పనులు జరగటం మొదలు పెడతాయి. ఈ నాలుగు తనాలనే ధర్మ అర్ధ కామ మోక్షాలని కూడా అంటారు. దాని తర్వాత నేను మాట్లాడతాను, అది ఇవాళ దాని గురించి చెప్పలేను. ఇది చూడండి ఉచ్చ మనస్సు. ఈ మనస్సులు అందరికీ ఉన్నాయన్నది అర్థమైపోయిందా? అంచేత ఇప్పుడు మీరు మంచినీళ్ళు తాగాలి తాగాలి అనే కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధి. ఎలా తాగుతాం? మీరు వెళ్ళి తాగొచ్చు, ఎవరైనా చేస్తే తాగొచ్చు, ఒక్కొక్క అర్థమైందా? ఇవంతా కూడా మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి. అంటే మనసు ఎప్పుడు కూడా తెలుస్తూనే ఉంటుంది. చివరికి అమెరికాలో నాకు ప్రాబ్లం వచ్చింది. కాఫీ తాగుదామని వెళ్ళా, $8 అన్నాడు, కోరిక ఎగిరిపోయింది. తర్వాత నాకు అర్థమైంది అమెరికాలో $8 అంటే ₹8 అది. కానీ వాళ్ళు ఎంత చెప్పినా నాకున్న 1.5 నెలలో నాకు అది ఇంకా బోరకి ఎక్కలే. అంటే ఏం దెబ్బ కొట్టింది అక్కడ? కామం. ఆ కోరిక తీర్చుకోగలమా? తీర్చుకోలేమా? తీర్చుకోలేకపోతే ఆ మనసు అక్కడే ఆగిపోయింది. కానీ అర్థమైంది మనకి కామ మనస్సు మనం చేయగలమని. అప్పుడేం చేస్తాం? స్థూల జగత్తులో దాన్ని ఆచరణలో పెడతాం. అంటే మీరు మంచినీళ్ళు తాగుతున్నప్పుడు కూడా ఈ 5 తలాలు మీరు గుర్తించటం అలవాటు చేసుకోవాలి. అది నిజమైనటువంటి ధ్యానం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనేది ఈ 4 గురించి చెప్పలే, ఈ 3 గురించి చెప్పాడు. ఉచ్చ మనస్సు గురించి చెప్పాడు. ఈ ఉచ్చ మనస్సులో ఆది అనుపాదక ఆత్మ ఈ 2 పట్టుకోవడం కష్టం ప్రస్తుతం. ఆత్మని పట్టుకోవచ్చు. ఇంకా ఈ 3 చూపించమ్మా, హెయిర్ మెంటల్లో ఈగో ఎక్కడ ఉంటుందా? ఇది పెడతావా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మనస్సు గురించి మాట్లాడుతున్నాం. మనస్సులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఉచ్చ మనస్సు, నీచ మనస్సు. నీచ మనస్సు పూర్తిగా అర్థమైపోయింది కదా. ఉచ్చ మనస్సులో ఒక బిందువు ఉంటుంది, బుద్ధి తలంలో ఒక బిందువు ఉంటుంది, ఆత్మతలంలో ఒక బుద్ధి ఉంటుంది. ఈ 3 కలిపి జీవాత్మ అంటాం. ఈ 3, ఆత్మ, బుద్ధి, మనస్సు. ఆత్మ మనకి తెలియదు, ఇంకా బుద్ధి క్లియర్గా లేదు, కానీ మనస్సు తెలుసు కదా. అంచేత మనస్సు ద్వారా ఆత్మ వైపు వెళ్లే సాధన ధ్యానం. మనస్సుతోనే ఇదంతా చేస్తున్నాం మనం. కానీ మన దిశ ఎటు వెళ్ళాలి? బుద్ధి వైపుకి, బుద్ధి వైపు నుంచి ఆత్మ వైపు. పరమ పూజ్య గురుదేవులు చేసినటువంటి చాలా పెద్ద ప్రయోగం ఏమిటి అంటే గాయత్రి మంత్రాన్ని పూర్తిగా బుద్ధి వైపు మార్చేశారు. ఆయన చేసిన సాధన ఆయనకి తెలియ కాదు, ఆయన పుట్టిన ముందే తెలుసు ఆయన ఎవరు. కానీ మనందరి మనస్సులు ఆత్మవైపుకి వెళ్ళటానికి కావలసినటువంటి మంత్రశక్తి తరంగాలను దాని మీద ఆయన ప్రేరేపించారు. అందుకే పరమ పూజ్య గురుదేవుల గురించి నేను ఎప్పుడు చెప్తున్నప్పుడు చెప్తా, ప్రతి దాంట్లోనూ ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది కనిపెట్టేశాడు ఆయన, మనస్సు ద్వారా బుద్ధి వైపు వెళ్ళాలి, బుద్ధి వైపు నుంచి ఆత్మ వైపు వెళ్ళటం చాలా తేలిక. ఎందుకంటే బుద్ధి అంటే ఏంటి? సంకల్పం. సంకల్పం ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అది ఆటోమేటిక్గా ఆత్మ వైపు వెళ్ళిపోతుంది. అంచేత గాయత్రి మంత్రం సమస్త మానవ జాతికి కనుక మనం ఇచ్చేయగలిగితే మీరు చేసింది ఏంటి? ఇది చేశారు. ఇది అందరి మనుషులకి అవసరమే కదా. దానికి ఇంకో మంత్రం పనిచేయదు. E=mc² అని ఐన్స్టీన్ ఇచ్చిన ఫార్ములాని మీరు మార్చలేరు. ఆ పాయింట్ అర్థమవుతుంది. సైన్స్లో ఆయన ఒక ఫార్ములా ఇచ్చాడు, ఈ శక్తిని ఉపయోగించుకోవడానికి ఈ ఫార్ములా ఉపయోగించాలి అని. ఇంకా ఆయన ఆ ఫార్ములా ఇచ్చాక ఆ ఫార్ములా నువ్వే మారుస్తావు. చేత మీరు గాయత్రి మంత్రాన్ని మార్చలేరు, కానీ ఉపయోగించుకోగలరు. ఇదివరకు గాయత్రి మంత్రం అందరి మనుషులకి వర్తించేది కాదు. ఉదాహరణకి సైన్స్ చదవటానికి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలి అంటే మీకు అర్హత ఉండాలి. ముందు ఎంసెట్ పాస్ అవ్వాలి, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలి, తర్వాత 5 చదవాలి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవాలి. కానీ ఎలక్ట్రిసిటీ గురించి చెప్పిన వాడు అసలు చదువు కూడా రాదు వాడికి. గురువు గారు ఆత్మకథలో ఉందా కదా, ఫారడే సైంటిస్ట్ పేరు నాకు గుర్తు రావటం లేదు ఎవరి దగ్గరికి వెళ్ళాడు అని. ఆయన దగ్గరికి వెళ్తే అతన్ని ఒక పని మనిషిగా పెట్టుకున్నారు అతని దగ్గర. ఆయన చేసే ప్రయోగాలన్నీ చూసి ఆయన కనిపెట్టినన్ని వీడు కనిపెట్టింది. అంచేత మీ అర్హత ఎంత ఉన్నది అన్నది మీకు అనవసరం. గురుదేవులు మనస్సును మీరు ఉపయోగించుకోగలిగితే, ఆ మనస్సు గాయత్రి మంత్రం ద్వారా ఉపయోగించుకోగలిగితే చచ్చినట్టు అది బుద్ధి వేపగలుగుతుంది. ఎందుకంటే ఆయన అలాంటి మౌల్డింగ్ ఆ సూక్ష్మ జగత్తులో ఆయన రెడీ చేసి ఉంచారు. అంచేత గాయత్రి మంత్రాన్ని అందరికీ ఇచ్చేయండి, అందరికీ చెప్పేయండి అంటే నేనే మతానికి చెందాను, ఇది హిందూ మతానికి చెందానా, ముందు దాన్ని ఆ భ్రమ నుంచి బయటపడింది. అది ఏ మతానికి సంబంధించింది కాదు, అది ఒక ఫార్ములా. ఏ ఫార్ములా కూడా నేను చెప్పాను కదా, 16 కళలు మనస్సువి మనోబుద్ధి చిత్తాహంక. ఇది లేనివాడు ఎవడు, ఏ జాతికి లేదు, ఏ మతానికి లేదు, ఏ కులానికి రాదు. ఇప్పుడు పుట్టినవాడికి ఉంటుందా, ఇంకో 20 సంవత్సరాలు పుట్టినవాడికి ఉండవా? కొన్ని 500 కోట్ల సంవత్సరాల తర్వాత వాడు పుట్టాడు అనుకోండి, వాడికి ఉండేవి ఇవే. కానీ దాన్ని ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యంలో మార్పు వస్తుంది, అది వేరే విషయం. అంచేత పూజ గురుదేవుల తర్వాత గాయత్రి మంత్రాన్ని అందజేసిన తర్వాత ఇంకా ఏ గురువు అవసరం లేదు. టీచర్స్ ఉంటారు దీన్ని చెప్పటానికి. దానికి ఎవడో ఒకడు న్యూటన్స్ లా చెప్పాడు, న్యూటనే అంతా చెప్పాలనుకుంటే ఆయన అసలు చెప్పలేడు. కానీ అనేక మంది టీచర్స్ దాన్ని నేర్చుకుని ఆ ఫార్ములా చెప్తున్నాడు కనుక ఇన్ని వేల మంది లక్షలాది మందికి మనం అందజేయగలుగుతున్నాం. అంచేత ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ లోపల ఇది అందజేయటానికి కాన్సెప్ట్ తెలిస్తే ఆశ్చర్యం. ఇది మీరు ఈ విధంగా చెప్పండి, కానీ ఈగో ఇంకా కరెక్ట్గా రాలేదురా. ఈగోది ఆగు, ఇందాక ఆగు అన్నది ఫిజికల్ ఐటము, యాక్టివిటీ, మనస్సు. ఇంకా వస్తుందా? ఇదంతా కూడా గురుదేవులు, గురుదేవుల యొక్క సూక్ష్మగణ సాధన యొక్క స్లైడ్స్ ఇవి. కొంచెం తెలుగులో చెప్పాలి, మాటలు పెడితే మీకు అర్థమైపోతుంది. ఏ బుక్లు దేని మీద ఉన్నా మీకు మెంటల్ ఐటమ్ ఏదేమ్మా పెట్టి 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 ఇందాక ఇందాక అది పెట్టి క్లియర్గా ఉంది కదా. ఆగు ఇక్కడ చూడండి, ఆత్మ బుద్ధి మనస్సు. ఈ ఆత్మ యొక్క శక్తి శ్రద్ధగా మారుతుంది, బుద్ధి ప్రజ్ఞగా మారుతుంది, మెంటల్ ఐటమ్ నిష్ఠగా మారుతుంది. ఈ మూడింటి కలయక ఉచ్చ మనస్సులో ఉండేటటువంటి పైన ఉన్నటువంటి మూడు కణాలు మీ శరీరంలో మీ జీవాత్మలోకి దిగుతాయి. అక్కడి నుంచి కామమయ శరీరము, అక్కడి నుంచి స్థూల శరీరంలోకి దిగుతాయి. ధ్యానంలో ఈ ప్రాసెస్ మీరు గుర్తుంచుకోండి. అంచేత ఇప్పుడు నేను, మీరు కళ్ళు మూసుకోండి, ఈ బొమ్మ గుర్తుంది కదా మీకు, ఊహించుకోగలరు కదా. మీరు కళ్ళు తెరిచే చూడండి, మీరు పద్మాసనంలో స్థూల శరీరం కూర్చునింది. యాస్ట్రల్ అంటే కామమయ శరీరం, ప్రాణ శరీరం. ఏం కోరుకుంటుంది అది? ఇవంతా నాకు అక్కర్లేదు, ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మ గురించి తెలుసుకోవాలి అనేది మనస్సు తెలుసుకోవటానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే మనస్సు ఆ దిశ వైపు వెళ్తుందో గాయత్రి మంత్రం చేస్తూ ఈ బిందువుకి వెళ్తుంది. గాయత్రి మంత్ర జపం ఎప్పుడు చేసినా ఈ డైరెక్షన్లోకి వెళ్తుంది. అది ఎప్పుడైతే ఈ డైరెక్షన్లోకి వెళ్తుందో ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడి నుంచి అంచేత ఆత్మ విస్మృతి నుంచి ఆత్మజ్ఞానానికి వెళ్తుంది. ఇదేం పెద్ద కష్టం కాదు కదా. అంటే ఈ బొమ్మ గుర్తుంచుకోకండే, స్థూల శరీరంలో ఉన్న ప్రాణశక్తి అంతా కూడా నా మనస్సులోకి వెళ్తుంది. ఇదేగా మనస్సు అంటే ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రంలోనే మనస్సులోనే ఉన్నది ఇది పీనియలే, అంటే సహస్రనామం. ఆజ్ఞ సహస్రనామం ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో ఆటోమేటిక్గా ఈ వెలుతురు ఈ రెండు బిందువుల్ని తెలుపుతుంది, ఆత్మజ్ఞానం వస్తుంది. అంచేత కళ్ళు మూసుకుని ఈ భావన చేసుకుంటారు మీరు, ఇక్కడ వెలుగు వెలుగుతోంది. ఎందుకు వెలిగింది? ఈ కింద నుంచి ఈ కోరిక, స్థూల శరీరము స్థిరంగా ఉంది, కోరిక ప్రాణశక్తి పైకి లేస్తోంది, మనస్సులోకి వెళ్ళింది. మనస్సులోంచి అది ఆజ్ఞాచక్రం నుంచి అది ఏం వెతుక్కుంటుంది? అది సహస్రారాన్ని వెతుక్కుంటోంది. అర్థమైంది కదా? ఇది నిజమైన కుండలీ సార్. నువ్వు శరీరంలో షట్చక్రాలు అవి చూసుకుంటే చాలా ప్రమాదాలు వస్తాయి, అక్కడేం లేవు. ఉండదంతా కూడా ఎక్కడుంది? మనసులో ఉంది. కానీ మరి ఇక్కడంతా ఋషులు చెప్పారు, తప్పు చెప్పారా? తప్పేం చెప్పలేదు. ఇప్పుడు మనసులో 7 భాగాలు చెప్పాను కదా, స్థూల శరీరానికి 7 భాగాలు ఉంటాయి. స్థూల ఆదితలం, స్థూల అనుపాదకతనం, స్థూల ఆత్మతనం, స్థూల బుద్ధితనం, స్థూల మనోతనం, స్థూల కామతనం, అవి చెప్పారు వాళ్ళు. 7 అన్నిట్లోనూ ఉంటాయి కనుక మనస్సులో దీన్ని పట్టుకోలేని వాళ్ళకి స్థూల శరీరం గురించి 195,000 సంవత్సరాల కింద అందించారు ఇది. దాన్ని పట్టుకు వెళ్లాడుతున్నారు మీరు. మీ శరీరం చాలా మారిపోయింది, చాలా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ భౌతిక శరీరంలో లేవు ఇవంతా కూడా. ఈ మూడు మొత్తం ఈ షట్ చక్రాలు ఎందులో ఉన్నాయి? మనోమయ శరీరంలో ఉన్నాయి. జర మనస్సులో ధ్యానం చేయటానికి కూర్చున్నప్పుడు స్థూల మనస్సు కదలదు. స్థూల మనస్సు కదలకపోతే స్థూల శరీరం ఆటోమేటిక్గా కదలదు. లాజిక్ అర్థమైంది కదా? మనస్సు చెలిస్తే కాదు, స్థూల మనస్సు చెదలదు అనటానికి ఆసనాలు చాలా ఇంపార్టెంట్. క్లియర్? కామం, కోరిక, అది కదలదు. స్థూల కోరిక ఎందుకు కదలదు? అసలు స్థూలమైన కోరికలు ఏం కోరుకోవటం లేదు కదా మీరు. మీ మనస్సు ఎక్కడికి వెళ్తుంది? మనోమయ శరీరంలో ఆజ్ఞాతిక్రమం వైపు వెళ్తుంది. మనోమయ శరీరంలో, భౌతిక శరీరంలో కాదు. కానీ మనోమయ శరీరంలో ఉన్నటువంటి ఆ కోణాన్ని పట్టుకోవటానికి స్థూల శరీరంలో ఈ కోణం ద్వారానే వెళ్ళగలదు. కామన్ సెన్స్ కదా. ఏ లెవెల్లో ఉన్నది ఆ లెవెల్తోనే కనెక్షన్ ఇస్తుంది కదా. ఇది మీరు అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందాక బొమ్మ మళ్ళీ ఒకసారి చూపించు. ఇక్కడ ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం చెప్పాడు? ఇదేంటిది? స్థూల శరీరం, ఇది కామమయ శరీరం, ఇది మనస్సు కదా. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం కదా. ఇంతవరకు డౌట్ లేదు కదా. నెక్స్ట్ బొమ్మ చూపిస్తాం. ఇప్పుడు నెక్స్ట్ బొమ్మ. ఇప్పుడు ఏమైంది అక్కడ? సామూహికంగా మీరు ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా ఇవి రెండు కదిలిపోతున్నాయి, కలిసి కారణ శరీరం ఏర్పడుతుంది. మీ సాధన సామూహికంగా చేయమనేది ఉంది. ఒంటరిగా జరిగితే ఇది చేయటం, ఇది జరుగుతుంది ఒంటరిగా, ఎంత కష్టమో ఊహించుకోండి. ఈ బిందువు ఆ బిందువులో కలవటం. కానీ మీరు సామూహికంగా కూర్చుని చేస్తే, కానీ కూర్చుని చేయటం అంటే ఏంటి? ఇలా ఎవడో ఒకడు మీకు నిర్దేశం ఇవ్వాలి. ఈ నిర్దేశన మాస్టర్ మీరే ఇవ్వాలని ఏం లేదు. ఈ క్యాసెట్ వినొచ్చు, లేకపోతే మీరు గురువు గారి పుస్తకాలు చదువుకుని ఆ రోజు ఏం చేయాలో అనుకోవచ్చు, లేకపోతే విన్నదే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకో. అప్పుడు ఏమవుతుందంటే ఈ సామూహిక ధ్యానం ద్వారా కారణ శరీరం ఏర్పడుతుంది. అంతేనా? కానీ కారణ శరీరం ఏర్పడటానికి ఏమేం కలిసాయి? స్థూల మనోమయ సూర్య శరీరాలు కలిసాయి. పృథ్వీ, చంద్రుడు, సూర్యుడు. కానీ మనస్సు తన పరిపూర్ణ శక్తి ఏ రోజు ఇవ్వగలదు? పూర్ణిమ నాడు మాత్రమే ఇవ్వగలదు. సూర్యుడి నుంచి పడుతున్నటువంటి అన్ని కిరణాలు కూడా పూర్ణిమ నాడే పృథ్వీ గ్రహానికి అందుతాయి. కనుక పూర్ణిమ ధ్యానం చాలా అవసరం. ఎంతైపోయింది కదా? ఇంతవరకు సేపు కళ్ళు మూసుకోండి. క్లాస్ ఎండ్. ఇవాళ పూర్ణిమ ధ్యానం ఇది చెప్పింది మీరు గుర్తు చేసుకోండి. ఇందులో నేను చెప్పినట్టే గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పృథ్వీ, చంద్రుడు, సూర్యుడు. సూర్యుడి కిరణాలు చంద్రుడి మీద పడి ఆ కిరణాలు పృథ్వీ మీద పడితేనే జీవనం ఉత్పత్తి అవుతుంది, మనస్సు ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ చంద్రుడికి మనస్సుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? చంద్రకిరణాలు భూమి మీద పడితే ఆహారం ఏర్పడుతుంది. అంటే చెట్లు అవి కూడా సోమో రసాత్మక భూత్వ రకరకాలైనటువంటి పృథ్వీ యొక్క ఆకులు కానీ చెట్లు కానీ దానికి కానీ సూర్యుడు డైరెక్ట్గా పడితే ఎండిపోతాయి. రాత్రి ఆ చంద్రకిరణాలు పట్టడం వల్ల వాటిలో రసం ఏర్పడుతుంది, జీవం ఏర్పడుతుంది. ఆ రసం అన్నంలో ఉంటుంది కనుక, ఆ అన్నం తింటే మీ మనస్సే ఏర్పడుతుంది కనుక మీరు తినే ఆహారం జాగ్రత్తగా ఉంటుంది. అందుకనే ఆహారం జాగ్రత్తగా ఉండాలి. దాని నియమాలు అవి ఏం లేవు మీకు. అసలు ఈ విషయమే అవకాశం లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు తినండి, పాపము లేదు పుణ్యము లేదు. ఇప్పుడు బాగా పాడాలి అనుకునేటటువంటి వాడు గొంతుకు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు, కోకో కోలా కానీ ఐస్ క్రీమ్ కానీ పాపం వాళ్ళు తిండుట, తింటే ఏమైపోతుందో అని భయం. ఎందుకని, వాడి మనస్సులో కోరిక ఉంది నేను మంచి గాయకుడిగా ఉండాలి, అప్పుడు ఇదంతా తినలేదు. అలాగే ఆత్మజ్ఞానం కావాలి అనుకున్నటువంటి వాడు ఖచ్చితంగా శాకాహారం వైపే రావాలి, వస్తేనే దానికి ఎక్కువ ప్రయోగ ఫలితాలు ఉంటాయి. ఇది ఇంకో రకమైన ధ్యానం. ధ్యానం అంటే దాని గురించే మనం రకరకాలుగా ఆలోచిస్తున్నాం కదా. అంతేత మీరు కూర్చున్నాక సూర్యుడు, చంద్రుడు, పృథ్వీ, చంద్రకిరణాలు పృథ్వీపై పడి అమృతత్వాన్ని, మనస్సుని డెవలప్ చేస్తున్నాయి. అంచేత విచారక్రాంతి తీసుకురావాలి అంటే, ఆలోచనలో క్రాంతి తీసుకురావాలి అంటే మీ మనస్సు నిరంతరం ఎలా ఉండాలి? సూర్యుడి నుంచి మీలో కిరణాలు పడుతున్నాయి, ఆ కిరణాలు చంద్రుడు వలె అమృతమైన కిరణాలు ప్రపంచాన్ని మార్చటానికి వెళ్తుంది. ఈ ధ్యానం చాలు, మిగతా దేని గుర్తుందా లేకపోతే ఈ ధ్యానం చాలు. ఈ ధ్యానము 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు 2 పుస్తకంలో ఉంది. ఆయన వర్డింగ్సే కావాలంటే ఎవరైనా చదివి వినిపించగలిగితే చాలా మంచిది. ఇప్పుడు ఇంకా బుక్ రావాలి. ఈ ధ్యానము ఈ పుణ్యమ నాడు మీకు అందజేస్తున్నాను. ఈ పుణ్యమికి నేను ఒక ఫార్ములా కూడా వచ్చాను. ఓం సవిత శ్రీరామచంద్ర. సవిత అంటే సూర్యకిరణాలు. శ్రీరామ శర్మ ఆచార్య యొక్క అనుగ్రహంతో మన మీద పడి మన్ని చంద్రుడిలాగా మారుస్తున్నాయి. ఈ చంద్రుడి యొక్క అమృతత్వము, అమృతత్వం ఏం చేస్తుంది? మనస్సుని మారుస్తుంది. మరి సవిత శ్రీరామ్ ఏం చేస్తాడు? మీలో పడేటటువంటి చంద్రకిరణాలు, చంద్రకిరణాలు అంటే మనస్సు. ఆ మనస్సు ఏం చేస్తుంది? పృథ్వీని స్వర్గంగా మారుస్తుంది. ఇది మీ ధ్యానం యొక్క ఉద్దేశం. ఈ ధ్యానం యొక్క ఉద్దేశం గురించి మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పాట కూడా వింటో చూసుకోండి. ఆ పాట జాగ్రత్తగా వినండి, కానీ ఈ పాటలో ఒక చిన్న మార్పు చేసుకోవాలి. ఎవరు ఎవరు పడ్డారు? ఓకేనా? చూసుకోండి అమ్మా, ఎవరైనా అటు వెళ్ళండి. మీరు లేచారా? లత కది ఆపి ఉంచు, జాగ్రత్తగా వినండి ఈ పాట. మీరు ధ్యానం చేసి అది చేసి మీ మొహాలు ఎలా ఉంటే చాలా కష్టం. ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి. రేపు పొద్దున 7 గంటలకి ఆయన వాయిస్, 7 గంటలకైనా క్లాస్ అయింది అంచేత 7 గంటలకి కాస్త వీళ్ళని వాయించండి. నవ్వటం అది. ఒక్క నిమిషం అమ్మ, పాట మొదలెట్టకు. ఇక్కడ వందే మాతరం అనేటటువంటి పాట మీకు వినిపిస్తుంది. వందే మాతరం అయిపోయింది. వందే మాతరం అనేటటువంటి నినాదంతో భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చేసింది. అంచేది ఇప్పుడు వందే వేద మాతరం, వందే దేవ మాతరం, వందే విశ్వమాతరం. దీన్ని ఇలాగ అందజేయటానికి ట్రై చేయండి. సీరియస్గా కూర్చుని మేము గాయత్రి ఉపాసకులు అండి, నమకండి. చూడండి, ఈ పాట అరవిందోని, వివేకానందని, శ్రీరామకృష్ణ పరమహంసని, అప్పుడున్నటువంటి యోగులందరినీ కూడా ఉత్తేజపరిచింది. ఆ ఉత్తేజమే, దానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఈ పాటలో ఆనందమఠ అనేటటువంటి ఒక ప్లేస్లో ఒక స్త్రీ మనుష్యులకి, తన ఆశ్రమ అక్కడే ఉన్న వాళ్ళకి తన ఆవేదన వెదజల్లుతుంది. వాళ్ళు మిల్లి మిల్లిగా గుర్రాలు ఎక్కి బయలుదేరుతారు. మనస్సు కూడా ఒక గుర్రమే. ఇంచేత మీ మనస్సు అలా వెళ్ళాలి. ఎంతమా బుక్క? అయితే ఎదురుగానే తర్వాత చివరిలో చెప్తాది. అంచేత ఈ పాటలన్నీ అయిపోయాయి. ఇప్పుడు టైం ఎంత అయిందో నేను చూసుకోవటం లేదు, కానీ ఈ విధంగా మళ్ళీ మనం 99.9999% ఇలా కూర్చోం. ఇంకా ఇలా పబ్లిక్గా ఈ క్లాసెస్ చెప్పండి కనుక. కొంచెం ఇవాళ శివరాత్రి అనుకోండి, కానీ శివరాత్రి అనే ఉదాహరణ తప్పు, కానీ శివరాత్రి ఉద్దేశంలాగా మీరు చూసుకోండి. ఈ మానసిక స్థితి మీకు రావాలి. వందే మాతరం అని ఎప్పుడు వచ్చినా కూడా మీరు గొంతుకెత్తి అదే ట్యూన్లో కలపండి. కానీ మీరు వందే మాతరం అంటున్నారు, కానీ శ్రీరామ శర్మ ఆచార్య చెప్పింది మనకు గుర్తుంది, వందే మాతరం కాదు మేము చెప్పబోతున్నది, వందే వేదమాతరం వందే, దేవమాతరం వందే, విశ్వమాతరం చూడండి. గొంతు కలపండి, వందే మాతరం వచ్చినప్పుడు వందే మాతరం అనే కలపండి. ఇంతేనా, ఇంకా కలపండి. అలాగే గురువు ఆశీర్వచనాలు మన వెనకాతలు ఉన్నాయి. సౌండ్ పెంచమ్మా, సౌండ్ పెంచు. సరే సార్. వందే మాతరం, వందే మాతరం చెయ్యతండి. ఆపు ఆపు ఆపు, అక్కడ ఆపక్కడ మైకి. ఇందాక మీరు గుర్రాలు చూశారు కదా, మన మనస్సులు అలా కలవాలి. శరీరాలు కాదు, మనం అడుగులు వేయక్కర్లేదు. మన మనస్సులందరూ కూడా ఆ లక్ష్యం వైపుకి, లక్ష్యం వైపుకి ఎప్పుడైనా వెళ్తే మనస్సు అది మనోబుద్ధి అవుతుంది. బుద్ధి నుంచి బుద్ధి వైపుకి ప్రయత్నిస్తుంది, బుద్ధి తలం వైపుకి. మనోబుద్ధి తలం నుంచి బుద్ధి యొక్క స్థూల జగత్తుకి వెళ్తుంది. బుద్ధి యొక్క స్థూల జగత్తులో మీ శరీరాలన్నీ కూడా కలిసి పనిచేస్తాయి. కానీ వందే మాతరం అని ఇక్కడ కలుపుకోండి మీరు. కానీ మీ నినాదం ఏంటి, వందే మాతరం కాదు, వందే వేద మాతరం, వందే విశ్వ మాతరం, వందే దేవ మాతరం. అంటే నాకు గొంతుగా వినిపించాలి మీ వందే కలిసి వందే మాతరం అని. శరీరాలు కూడా ఊగాలి. కానీ పక్క వాళ్ళకి ఛాన్స్ ఉంటే కాస్త గట్టిగా కొట్టేయండి, ఎవరి మీదైనా కోపం ఉంటే. అందరం కలిసి నడవాలా లక్ష్యం వైపుకి. జరిగింది ఏం చేసాం, ఒకే స్త్రీ నుంచి ఉంది ఆ ఆలోచనలో వచ్చినటువంటి వేడి ప్రపంచాన్ని మారుస్తుంది. ఆపం ఇది మీరు అర్థం చేసుకోండి. మీ ఆలోచనలకి శక్తి ఉన్నది అన్నది మీరు మర్చిపోతున్నారు. సూక్ష్మంలోకి వెళ్తున్న కొద్దీ శక్తి పెరుగుతుంది అన్నది సైన్స్ ఒప్పుకుంటుంది. మీరు స్థూలం నుంచి కామమయం, కామమయం నుంచి మనోమయంలోకి వెళ్తున్నారు. మనోమయంలో వందే విశ్వ మాతరం, వందే దేవ మాతరం, వందే. మరి ఈ మాతరాన్ని మీరు కనుక ఇలాగ నినాదం ఇవ్వగలిగితే, అంటే పొద్దున్న ధ్యానం అయ్యాక మీరు వెళ్ళమని చెప్తున్నాను నేను. అది మీరేదో సేవ చేయమని ఏదో కాదు, మొక్కుబడిగా కాదు, అది ఆలోచనలు పట్టుకుంటాయి. ఆ ఆలోచనలన్నీ మిల్లిమిల్లిగా మనస్తుంది మారుస్తుంది. మిల్లిమిల్లిగా వాళ్ళందరూ లైన్లో పడతారు. పడిన వాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళు చేయగలిగే చోట్లకి వెళ్తారు. నువ్వు వెళ్ళక్కర్లే. నువ్వు ఈ నినాదాన్ని దాన్ని మనుషులకు అందజేసి ప్రతిరోజు కూడా యజ్ఞం అయిన తర్వాత, లేకపోతే యజ్ఞానికి ముందు టైమింగ్ బట్టి లేకపోతే సాయంత్రం దీపయజ్ఞానికో దానికో ముందు ఈ నినాదాన్ని అందజేయండి. కానీ ఈ నినాదంతో పాటు ఇంకో రెండు నినాదాలు కలపాలి. మీరు 21వ శతాబ్దే దాని తర్వాత ఏంటి విచార క్రాంతి అభియాన్ వర్ధిల్లాలి. ఇది మీరు చెప్పుకుంటూ పోవటమే. ఆవిడ ఏం చేసింది అక్కడ కూర్చుని వందే మాత్రం అంటే ఒక పాడుతో కూర్చుంది, ఊపుతో కూర్చుంది. మనుషులు ఒకదాని తర్వాత ఒకళ్ళు లైన్లో వెళ్తూ మొదలెట్టారు, బయటికి వెళ్ళారు. బయటకు వెళ్ళాక అప్పుడు అకాలం, ఆ టైం అప్పుడు జరుగుతుంది, బెంగాల్లో అకాలం పడింది. దానికి చాలామంది ఆహారం కోసం ఈ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మనం జ్ఞానం అనే ఆహారాన్ని ఇవ్వాలి మనుషులకి. చాలా మందికి మాత్రం వాడు బతకగలిగే పాటి తిండి ఎక్కువ మంది దగ్గర ఉంది అప్పటి కాలం కంటే కూడా. అంచేత ఆహార సమస్య కాదు ఇప్పుడు ముఖ్య సమస్య. ఏంటంటే ఆలోచనలో మార్పు రావాలి. అంచేత ఆలోచనలు ఎలా మారుస్తారు మీరు? ఈ పుస్తకంలో ఈ 20 పుస్తకాలని ప్రపంచానికి పంది అంతకంటే ముందు సమర్పణ ఎలా చేసుకోవాలనే సమర్పణ దాన్ని బట్టి ఇంకా మేము దాన్ని బాగా చేయగలుగుతాము అనేటటువంటి వాళ్ళకి డైరీ ఇచ్చి, కాదండి మేము సాధనలో వాటిలో ముందుకు వెళ్తాము అంటే 3 పుస్తకాలు ఇంకా అందించాను నేను మీకు. సూక్ష్మకరణ సాధన, సూర్య విజ్ఞానము, కుండలిని విజ్ఞానం. అది పంచుతాం. ఎలా పంచుతాం? వీళ్ళు ఎలా ఆహారాన్ని పంచుతారో అలా పంచాలి. చూడండి, అవునండి సిగ్గుపడతానండి. గురించి రెడీ చేయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్, ఆ ఉత్తేజన మీకు రావాలి. ఆ ప్యాంప్లెట్స్, ఏం ప్యాంప్లెట్స్ పంచమంటున్నాను నేను? ఒకే ప్యాంప్లెట్ పంచమంటున్నాను. గురువు గారి యొక్క రెండు నినాదాలు, 21వ శతాబ్ది విచార క్రాంతి అభియాన్. దీనికి ఆధారం ఏంటి మీకు? నేను దేవతను, గురువు గారే చెప్పారు మీరందరూ దేవతలే. నా పని ఎవడు చేస్తేవాడు దేవత, నామకార్యం చేసేవాడు నామకార్యం చేసేవాడు, వాడు ఎవడవుతే ఏమైంది? రెండోది ఏం చెప్పారు మీకు? మార్గం అంతా కూడా నేను క్లీన్గా చేశాను, మీరు జస్ట్ అది అందరికీ అందజేస్తూ ఉండండి చాలు. మూడోది ఏంటి గ్యారంటీ ఇస్తున్నాడు? మీ కుటుంబ పరిస్థితులు, మీ వ్యక్తిగత పరిస్థితులు, మీ బాధలు అన్నిటినీ నేను చూసుకుంటాను. కానీ రెండు వార్నింగ్ ఇచ్చారు, రేపు చేస్తాను, నాకు వీలున్నప్పుడు చేస్తాను. మూర్ఖులది, మూడేళ్ళే టైం ఉంది మీకు. నేను మూడేళ్ళు కూడా ఎందుకు టైం ఇవ్వటం లేదంటే, మీరు 20 ఏళ్ళ బట్టి నాతో ఉన్నారు, ఇంకా 3 ఏళ్ళు ఏంటి మీకు? 2 నెలలు చాలు మీకు. ఇంకేంటే, అప్పుడు ఆ కమ్యూనికేషన్ లేదు వాళ్ళకి, గుర్రాల మీద దాని మీద ఎలా వెళ్ళేవారో తెలుసా? ప్లస్ దానికి గవర్నమెంట్ సాగుబట్టి చెవి మూసేది వాళ్ళు. అయినా వాళ్ళని అంతమంది సంపాదించుకోగలిగితే, నా పని చేయటానికి పుట్టిన మీరు ఏం చేస్తున్నారు? సైకిళ్ళ మీద దాని మీద వెళ్ళి ఇంటింటికి దానింటికి పంచండి. మీ బంధువులకి వాళ్ళకి ఏమని చెప్పాను నేను? గాయత్రి తీర్థమని చెప్పాను. చాలా మంది అడుగుతారు నాకు అంత డబ్బు లేదే అని. మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే డబ్బు ఉందని ఆలోచిస్తావా, లేకపోతే డబ్బు ఎక్కడి నుంచి అక్కడి నుంచి సమకూర్చుకుని ఇస్తావా? కేవలము 100 మంది రోజుకి 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు నెలకు వస్తుంది. 100 మంది 10 రూపాయలు ఇస్తే చాలు. 1000 రూపాయలతో మీరు ఎన్ని ప్యాంప్లెట్స్ పంచగలరో మీకు ఐడియా ఉంది కదా. అంటే అక్కడ ఆర్థిక సహాయం కూడా 10 రూపాయలు ఇవ్వలేని స్థితిలో ఎవరు ఉన్నారంటే నేను ఒప్పుకోను. 100 మంది మాత్రమే ఒక ఏరియా. అంచేత ఆ తీవ్రత పెంచుకోండి. సైకిళ్ళ మీద దాని మీద మీరు వెళ్తూ ఉంటే, మీ సైకిళ్ళ మీద, మీ బ్యాగ్స్ మీద, దాని మీద ఈ గురువు గారి యొక్క 2 ఆశ్వాసం, 2 నినాదాలు, 3 ఆశ్వాసనలు, 2 హెచ్చరికలు ఇంటింటికి వెళ్ళాలి యాజ్ ఎ ప్యాంప్లెట్. మీ బంధువులింట్లో, మీ స్నేహితులింట్లో ఎవరినైతే మీరు బలవంతం పెట్టగలరు, వాళ్ళింట్లో ఏం వెళ్ళాలి? గాయత్రి తీర్థ బొమ్మ వెళ్ళాలి. దాని తర్వాత దాని గురించి మెల్లిమెల్లిగా మీరు నేర్చుకుంటారు. కానీ ఇదంతా ఒక కళే, గురువు గారి కళ. కానీ సైంటిస్టులు కూడా కలగంటేనే ఏమంతా జరిగాయి అన్న సంగతి మీకు తెలుసు. అన్నమాచారి ఎప్పుడో కలగన్నాడు, కానీ ఆయన పాటలన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి కదా, 300-400 తర్వాత, సంవత్సరాల తర్వాత. ఇంకేంటి, కమ్యూనికేషన్ లేదు, ప్రింటింగ్ ప్రెస్సులు లేవు, అవి లేవు, ఇవి లేవు. కానీ ఆయన కళ గన్న విధానం మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, అలాంటి కళే గురువు గారి యొక్క కార్యక్రమానికి మనకంటే. ఆయన ఏ విధంగా అయితే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించాక అతని జీవిత విధానం మారిపోయింది. కానీ ఉద్యోగం మానలేదు, రాజు దగ్గర పనిచేయటం మానలేదు, రాజుగారు చెప్పిన దానికి తన కళకి అనుగుణ్యంగా లేదని రాజుకి ఎదురు తిరుగుతాడు. ఎదురు తిరిగితే మళ్ళీ రక్షింపబడతాడు. ఇచ్చేట గురుదేవుల వాగ్దానం ఉంది, మీరు అలాంటి పరిస్థితులు రావు. ఇంకా నేను అసలు చేశాను, కానీ మీ ఆరోగ్య పరిస్థితులు కానీ, మిగతా ఆర్థిక పరిస్థితులు కానీ ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా తీర్చేస్తాను అని. ఈ పాట జాగ్రత్తగా వినండి. కలగంటి కలగంటి గురుగంటి హరిగంటి, ఈ భావంతో చూడండి. ఆపు, మనం వెంకటాధీశుని కల్లే, మనం ఎవరిని కన్నాం? శ్రీరామ శర్మ ఆచార్యాన్ని కలగన్నాం అన్న పాయింట్ అర్థం చేసుకోండి. కానీ భావం అంతే, మామూలుగా అటు ఇటు తిరుగుతున్నటువంటి వాడు. కానీ సమస్య ఏంటి, ఆ పెళ్లి కూడా వెంకటేశ్వర స్వామి చేయించాడు. అంచేత మీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా శ్రీరామ శర్మ ఆచార్య మీకు ఇచ్చాడు. మీ పూర్వజన్మ శుక్రతమం ఏ బాధ దాన్ని తీర్చడానికి. కానీ కలగన్నాక మార్పు వచ్చేసిందా లేదా? కానీ పెళ్ళాలని వాడిని వదిలేశాడా? ఉద్యోగం చేయడం ఏమైనా మానేశాడా? ఏం చేయలే. కానీ దిశ ఎప్పుడు ఎటుండింది? వెంకటేశ్వర స్వామి వైపు వెళ్ళినట్టే శ్రీరామ శర్మ ఆచార్య యొక్క వైపుకి వెళ్ళినప్పుడు, శంఖం చక్రం అక్కడ వస్తే సజల శ్రద్ధ ప్రకల్పజ్ఞ, కొండలు చూపించినప్పుడు హిమాలయాలు, ఆ కళలు మీరు రోజు రాత్రి పడుకునేటప్పుడు కనండి. అంటే ఆ మార్పు మీరు ఊహించుకోండి, నేనే లెక్చర్ ఇవ్వక్కర్లే, అలా స్తంభం పట్టుకుని చూడక్కర్లే. శ్లాపమ. ఇక్కడ లోకాలన్నిటికీ ఏదో అడిగేటటువంటి వెంకటేశ్వర స్వామిని చూశాట. కానీ లోకాలన్నిటికీ ఇచ్చేటటువంటి గురువు. ప్రపంచం అంతటా కూడా నేను మార్చేశాను, నా కళ మీ కళలుగా చేసుకుని నిజం చేసుకోండి. హిమాలయాలు ఇది హిమాలయాలు గంటి సజల్ శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ. ఈ శంఖం చక్రం సజల్ శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ దానికి అది రాత్రి పడుకునేటప్పుడు ఈ పాటను పెట్టుకుని ఇవంతా కూడా చూడండి. కొంతమంది మా స్నేహితుల్ని అడిగాను ఈ బొమ్మల్ని కాస్త మీరు మార్చేసేయండి, సీడీలో చేసేయగలరు కదా, శంఖం చక్రం ఉంటే దాని పక్కన సజల్ శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ పెట్టేస్తారు. కొండల్ని చూపించినప్పుడు హిమాలయాలు పెట్టించాడు, గోపురాన్ని చూసినప్పుడు దేవాత్మ హిమాలయ పైన గోపురం ఉంది కదా బొమ్మలో, ఆ బొమ్మను పెట్టేస్తారు. కానీ పెట్టకల్లే, మీరు ఆ బొమ్మను చూస్తే దీన్ని కల్పించుకోవచ్చు. అభయస్థం గురుది గారి అభయస్థం. నెక్స్ట్ చాలాసార్లు మనకేమనిపిస్తుందంటే మనం ఏం చేయగలం అని, ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేయగలం అని, 10 మందికి చెప్పాలి అని చెప్తూ ఉంటే ఎవరికి చెప్పగలమని. కానీ ఒక చెట్టు ఎదిగితే మౌనంగానే ఎదుగుతుంది, కానీ ఎదిగినప్పుడు ఎంతమందికి అది నీడ ఇస్తుంది? సరే మౌనంగా ఈ ధ్యానం ఇది, ఇదంతా మీరు ధ్యానమే చేస్తున్నారు. మీరు సినిమా పాటలు అవి చూడటంలే ఇంతేంటి, ఒక లక్ష్యం వైపు వెళ్తున్నాం మనం. అంతేది, అప్పుడు ఏం చేస్తారు మీరు? మౌనంగాన్ని ఎలా ఎదగలవో చూసుకోండి. పౌడర్ అయిపోయిందమ్మా. సౌండ్ అక్కడ పెట్టావా? Thank you. ఆపు. అది దమ్ము మీకుండాలి. మన ధైర్యాన్ని చూసి దేవతలు ఏం చేయాలి? తలదించాలి. అలా కార్యక్రమం చేయండి కానీ నాకు అది కావాలి ఇది కావాలి ఈ వీలుంటే చేస్తాను అంటే, వీలుంటే నువ్వు చేసేది ఏంటి? ఎవడైనా చేస్తాడు. అంచేత సినిమా పాటల్లో కూడా మన లక్ష్యానికి కావలసిన బుద్ధి ఉంటే ఆ పాటలు పూర్తిగా మన లక్ష్యానికి వైపే వెళ్తాయి. ఇది అనేక మంది ఆ పాటలు విన్నారు కానీ వీడి జీవితం మారుతుంది. అంచేత మీ భావం, మీ భాష, మీ ప్యాంప్లెట్లు ఆవిడ వింటాడు, మీకెందుకు? ఒకడు అలాంటి వాడు విన్నా కూడా చాలు. ఇప్పుడు ఒకడు ఉన్నాము మనం, ఇంతమంది ఉన్నాం, ఇంకా మనకి తెలిసిన వాళ్ళు ఎన్నో వేలాది మంది ఉన్నారు. కావాల్సింది ఏంటి అంటే మీకు స్నేహం కావాలి, ఒకరితో ఒకళ్ళు పరిచయం కావాలి. కానీ స్నేహం విధాతే ముందు నిర్ణయించాడు. ఇంతే ఇద్దరిద్దరు కలిస్తే అనేక మంది అవుతారు కనుక ఆ స్నేహం ఎప్పుడో మనం పూజ్య గురుదేవుడి ముందు మనం కోరేవది. ఆ కోరిక మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి. చేత ఆ యాక్టివిటీ మనలో రావాలి, ఆ స్నేహం, ఆ భావం, ఆ ఆనందం, ఆ ఉరుకులాట. దేనికోసం? పరమ పూజ్య గురుదేవుని ముందు మనం ఈ వరం అడిగాము, మర్చిపోతున్నాం మనం. ఈ వరాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి కాళ్ళు అలా ఎగరేయలేకపోయినా, ఆయనకంటే బాగానే మీరు ఎగరేయగలరు కాళ్ళు, కానీ కాళ్ళు చేతులు ఎగరటంలోకి ఏంటంటే మేము కలిసి చేస్తాం. ఇది పరమ పూజ్య గురుదేవుల యొక్క ముంగిట మనం నిల్చుని వరం అడిగాము. వరం ఇచ్చేదే కదా మన లప్తే. మనం అందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు ఇలా కలవటం ఆయన వరం కాకపోతే మీ కోరిక అని అనుకుంటే మీకు ఇంకా అర్థం కాలే, అవునా కదా? అంచేత మనందరికీ కలిసి ఇచ్చినటువంటి ఈ వరాన్ని ఆనందంగా చూపిద్దాం, ఆనందాన్ని వేడుకగా చూపిద్దాం. మిమ్మల్ని చూడగానే నమ్మాలా? ఆపే. ఇంతకీ ఎవరి దగ్గర మనం వరం అడిగాము? గురువుగారి దగ్గర అడిగాం. మరి ఆ గురువుగారి లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ లక్షణాలు అక్షరాల కరెక్ట్గా మీకు లక్షణాలని చెప్పేటటువంటి ఒక గీతం ఉన్నది అల్లా రామదాసులో. అందులో రాముడు గురించి చెప్పేటటువంటి ఆ లక్షణాలన్నీ, త్రిమూర్తుల గురించి చెప్పేటటువంటి ఆ లక్షణాలన్నీ దేవమాత, విశ్వమాత, వేదమాతగా అర్థం చేసుకుంది. భావమే కదా గీతానికి భావం. మీకు భావం తెలియకపోతే అది ఎందుకు లేదు. అంచేత అందులో వాడిన ప్రతి మాట కూడా పరమ పూజ్య గురుదేవుల యొక్క లక్షణాలు. ఆయన అలాంటి వాడే, అలాంటి గురువు యొక్క శిష్యులు మనం. పేరు కూడా అదే. మా శ్రీరామచంద్ర అది రేపు వస్తాడు అతుల్. వేదమాత, దేవమాత, విశ్వమాత.
దీని తర్వాత మనం దైవ ప్రార్థన ఎలా చేసుకోవాలి అనడానికి మాస్టర్ గారు దోకే బాలహాట్ లో హిందీ సినిమాని ఏమాలి తెలియ బందేహం అని ఒక పాట ఉంది. ఈ సినిమా ఏంటంటే అక్కడ పడుకున్న అతను ఒక జైలర్, ఈ నుంచి ఉన్న ఆరుగురు జైల్లో ఖైదీలు అన్నమాట. ఆ జైల్లోని ఖైదీలను జైలర్ విడిపించి అతని బాధ్యత మీద తెచ్చుకుని వాళ్ళలో మార్పు తీసుకొస్తాడు. ఆ మార్పు తీసుకొచ్చిన తర్వాత ఈ సినిమా ఎండింగ్ ఏమవుతుందంటే వీళ్ళకి నచ్చని వాళ్ళు వీళ్ళని నష్టపరచాలని చెప్పి వీళ్ళు తెచ్చిన మార్కెట్ కి తెచ్చిన సామాన్లు అవన్నీ పాడు చేసేసి పడేసి చేస్తారన్నమాట. అలా వీళ్ళు దెబ్బతిని అలసిపోయి సంచి పడి ఉన్నప్పుడు ఒక ఎద్దు వీళ్ళని కొడటానికి వస్తుంటే ఆయన ఆ జైలర్ ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళ ఆ ఎద్దుని ఎదుర్కొని వీళ్ళని కాపాడుతూ ప్రాణాలు ఉంటారు. ఆయన ఎప్పుడు పాడే పాట ఇప్పుడు వీళ్ళు పాడుతున్నారు.
హిమాద్రితుంగ శృంగి చాణక్యుడు మన గురువు గారి యొక్క ప్రీవియస్ బర్త్.
ప్రీవియస్ బర్త్ లో యూనివర్సిటీ స్టూడెంట్స్ ని అరవిందేకి ఆయన ఎలా మార్చాడు ఈ పాట తెలుసుకుంది. హిమాద్రితుంగ శృంగి అంటే హిమాలయాన్ని చూసిన శక్తి అని కదా. ఇదొక భాష కంటే ఆవేశభూషంలో కూడా అప్పుడున్న దాన్ని అరవిందేకి తీసుకొచ్చాడు. అలా మనం చేయాలి. చిత్తం అనే కొట్టం మనం అంతే మనమే మన ఆలోచనలు మార్చాలి.
Thank you. ఒకప్పుడు భారతదేశంలోనే అన్ని అనే ఒక రాజు జరిగేది చూస్తారు. సరే పెరిగితే మనం జీవితం పడేసరికి తీసుకెళ్తున్నా కూడా ఈ పాట ఆడుతాం. మనకి పరమరాణి అని గురువు గారు అంటే పాట అవును. మన బంధు చేయడం చేస్తే మీరు పేరు ప్రతిష్టలు
భారతి స్వయం ప్రభాసముజ్వలా స్వతంత్రీ
మీరు వెళ్తూ ఉంటే అలాగా సిద్ధులు వెళ్తే అక్కడ నుంచి చూస్తారు. చూస్తూ ఉంటే నిన్న నిన్నగా వాళ్ళ ఆలోచనలు ఆలోచిస్తుంది. మనం ఎప్పుడైనా కూర్చొని ఏదైనా చెప్తేనా ఒక బయటికి రండి, సామూహికంగా బయటికి రండి. మీరు ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు, వంద మందిని చేసుకుంటారు. కానీ గురువు గారి యొక్క క్లారిటీ ఏంటి అంటే మీరు బయటకు పడండి, మా వాడు చాలా మంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి సందేశం అది.
ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. కానీ కొంచెం ప్రింట్ కరెక్ట్గా దొరకలేదు మాకు, ట్రై చేసాం కూడా, కొత్త సీడీలు తెచ్చినా అలాగే ఉంది. కానీ అక్కడ మనం అది చూడటంలే, మనం చేయబోయేటటువంటి కార్యక్రమాలని ఆలోచించుకుంటున్నాం. మనుషులు అలా చూస్తూ ఉంటారు, మీరు చెప్తూ ఉంటారు, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఇంకో జన్మ. మనం ఈ జన్మలో ముందుకెళ్ళిపోదాం, మన వెనకాతలు ఎంతమంది వస్తారో మనకెందుకు. ఈ పాట అలెగ్జాండర్ వైపు ఉన్నటువంటి భారతీయ రాజు వింటున్నాడు. అయ్యే ఆపండి వాడిని, కట్టేయండి అంటాడు. కట్టేయండి అని వాడిని తీసుకెళ్ళిపోతుందా, వాళ్ళు ఈ పాటలు కొనసాగిస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఇక్కడ కట్టేయమనరు, ఇంకా రాలేదేమని చూసేటటువంటి పిలుపులు కూడా వస్తూ ఉంటాయి మీకు. మీరు ఇది కరెక్ట్గా పాటల్ని కొంచెం మార్చుకుంటారు, మన ప్రజ్ఞాగీతులు వాటిని కాస్త జాగ్రత్తగా మలుచుకుని, దాన్ని కనుక జాగ్రత్తగా మనం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి పరిణామాలు వస్తాయి.
ప్రభుత్వ భారతి స్వయం ప్రభాసముజ్వలా స్వతంత్రతా
ప్రతీక పుత్ర హోత్రియ ప్రతీక శోచన ప్రశస్త పుణ్య పంచ పరేతలో పరేతలో అసంఖ్యకేతి రక్ష్మీయాభి భూమి కైవ్య సింధు సువాయి చేతను శరీరో జీవన పరేతలు పరేతలు
ఇక్కడ వీళ్ళని బందీ చేశారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పుడున్నాడు ఒక అతను, చాణక్యుడి యొక్క స్నేహితుడు. మరి అక్కడ యూనివర్సిటీ పిల్లలేమని చేస్తున్నారు, ఈ ఆరాధన మేము ఆపం, ఈ ఆరాధన మేము కొనసాగిస్తాం అని అక్కడ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అది ధ్యానం అంటే అంతే తప్ప మీరు కూర్చొని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తామంటే ఈ ప్రాన్స్ మీరు పూర్ణిమ నాడు వేసుకోండి, ప్రతి పూర్ణిమకి. ఇది ఒక రకంగా వేసుకుంటారా, ఎన్ని రకాలుగా వేసుకుంటారో, ఆ పూర్ణిమ నాడు ఏ ఆలోచనలు వస్తాయో మీకు దాన్ని పాటించండి. కానీ మీరు ఏం చేస్తారు, రాష్ట్ర ఆరాధన. ఏ రాష్ట్రం మంది, విశ్వ రాష్ట్రం. అక్కడ వాళ్ళు హిందూ రాష్ట్రం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నారు, కానీ మనం ఇప్పుడు హిందూ రాష్ట్రం గురించే మాట్లాడుకోవటం లేదు, విశ్వ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ భావన ఆరాధనే. ఆరాధన వాళ్ళు పిల్లలు యూనివర్సిటీలో ఎలా ఆలోచించారో, చివరిలో వైస్ ఛాన్సలర్ వచ్చి వాళ్ళని ఎలా బ్లెస్ చేస్తాడో చూడండి. విశ్వ రాష్ట్ర ఆరాధన. ఆపం అక్కడ మెడిటేషన్, ఇది కళ్ళు మూసుకు కూర్చోవడం కాదు, పైకి మనకి అర్థం అవటానికి తెలుస్తుంది. ఇది సామూహికంగా మీరు ఇది డిస్కస్ చేసుకోవచ్చు, అది కూడా ధ్యానమే తప్ప. కూర్చుంటే ఏ ధ్యానం, ఇన్నాళ్ళు బట్టి ఇన్ని కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు, ఇదే పరిస్థితి. అంచేత ధ్యానం అంటే ఒకే విషయం గురించి అనేక కోణాలతో ఆలోచిస్తున్నాడు. అంచేత ఇప్పుడు ఏ కోణం వచ్చింది, వాళ్ళు బందీలు అయిపోయారు. ఇతను చంద్రగుప్తుడు యొక్క స్నేహితుడు, గ్రూప్ చంద్రగుప్తుడు. చంద్రగుప్తుడు తర్వాత స్నేహితుడు వస్తాడు, ఆ స్నేహితులందరూ కలిసి మళ్ళీ ఒక గ్రూపుగా తయారవుతారు. వాళ్ళు ఈ రాష్ట్ర ఆరాధనని అంతా ఇచ్చేసి మేము చేస్తామంటే వైస్ ఛాన్సలర్ దానికి బ్లెస్ చేస్తాడు. కొంచెం ఆ భావం అర్థమవుతుంది కనుక చెప్పను ఇంకా. ఇక్కడ మీరు జాగ్రత్తగా, ఒక్కడ కూర్చుని ఉన్నాడు కానీ ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం అంటే అది లక్ష్యం వైపుకి ఎలా వెళ్ళాలి మనం అని చేస్తూ ఉంటే చూడండి, మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అతనితో చేతులు కప్పుతారు. తన మను ధనసే, తన మను ధనసే అన్నది అంశదానము, సమయదానము, ప్రతిభాదానము. దానికి తన మను ధన అన్నాడు, తనస్సు మన తనము, తనువు మనస్సు ధనము. జీవనం కూడా ఇచ్చేస్తాం, మనం జీవనం ఇవ్వక్కర్లేదు, జీవితాంతం ఈ పని చేస్తాం అనుకోండి. కలిపారు గొంతుకలు. వైస్ ఛాన్సలర్ వచ్చాడు, పిల్లలు ధ్యానం చేసుకుంటున్నారు అన్నది అర్థమైంది. ఇది గదిలో కూర్చొని చేసుకుంటున్నారు వాళ్ళు, మేము ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. ఇలాగ మనం ఇక్కడ కూర్చొని మెడిటేషన్ అది చేస్తున్నప్పుడు ఈ ఊపు రావాలి, కానీ కళ్ళు మూసుకుని మాస్టారు మాకు నిద్ర వచ్చేస్తుంది, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎందుకు వెళ్తుంది ఇంకో చోటకి, ఇలాంటి ఆలోచనలో నాకు తెలిసి మీ మనస్సులు ఎక్కడికి వెళ్ళలేదనే నా ఉద్దేశం. ఇక్కడ మీరు నూర్చుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ, లైన్లో కూర్చోవటం, లైన్లో చేయటం. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. అంతే తప్ప మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతే రోడ్డు మీదకి, అంచేత ఈ ధ్యానము అందుకు ఉపయోగించుకోండి. ఆ పరిస్థితి వాళ్ళు ఎలా చేతులు కలుపుకుని చేస్తున్నారు, అంచేత బెటర్ ఏంటంటే మీరు నిల్చుని చేతులు అలా పెడితే బెటర్ ఏమో, కాస్త నిద్రపో వస్తూ ఉంటే బెటర్ ఏమో. ఎవరు కదల్లే, ఒకళ్ళు ఇద్దరు కలిశారు, మిగతా వాళ్ళకి నిద్ర మత్తులో ఉంది. నిల్చున్న వాళ్ళు నిల్చుండ, మనం కూర్చునే వాళ్ళని మనం ఏం చేస్తాం. నిల్చుని ఆ సీన్ నాకు కనిపించాలి. ఇక్కడ లైన్గా ఆ చేతులు ఎత్తి ఖచ్చితంగా ఈ పూర్ణిమ నాడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ కిరణాలు పైకి ఎత్తండి, అక్కడ చూడండి, దాన్ని కాపీ కొట్టాలి. ఇంకా మీరు జరిగింది జరిగినట్టు కాపీ కొట్టగలిగితేనే మీరు కరెక్ట్ ధ్యానం చేసినట్టు లెక్క. జై గురుదేవ్, వందే వేదమాత, వందే వందే విశ్వమాతరం, వందే దేవమాతరం. 21వ శతాబ్ది విచారక్రాంతి అభియాన్, వాళ్ళు పాడే పాటకి మన నినాదాలు. కాపీ కొట్టండి, అది అక్కడ జరుగుతున్నది. ఐదు కాపీ కొట్టండి చూద్దాం, చేయగలిగే వాళ్ళు చేయండి. గణం పెట్టండి. తలవుడు వంచలే, కూర్చోండి అక్కడ ఆపు. వాళ్ళు నుంచుని చేస్తున్నారా, కూర్చొని చేస్తున్నారా? ఇప్పుడు కూర్చోండి, అలాగే కూర్చోండి. వాళ్ళు కూర్చున్నట్టు నా బదులు కూర్చోలేని వాళ్ళు ఏదో కాస్త పక్కకి తప్పకోండి. అందుకని ప్రాక్టీస్ కావాలి, ఈ ధ్యానం అందుకు ఉపయోగించుకోవాలి. మీరు అర్థమైంది కదా? కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి. కంటిన్యూ. ఆ ఆవేదన, ఆ భావన రావాలి, ఆ పోజులో, ఆ ముద్రలో ఉంది. అమ్మయ్యా లేవండి, చేయగలిగే వాళ్ళు చేయండి. నువ్వు కరెక్ట్ దులే, కరెక్ట్ గుండు. గురువులే దిగి వస్తారు ఈ పరిస్థితిలో.
Thank you.
ధ్యానం చేస్తే తెలిస్తే కదా ఏం చేయాలి, మీరు చూడటమే అలవాటు తప్ప పనిచేయాలని నిర్ణయం లేదు కదా. ఇప్పుడు అర్థమైతే ధ్యానాలు ఎలా ఉంటాయో, కానీ ధ్యానం అంతా మనం ఎందుకు చేస్తున్నాం, జగమంత కుటుంబం
కూర్చోండి. కూర్చోండి, ఇంకా పర్వాలేదు. అక్కడ డ్యాన్స్ చేయగలిగితే చేయండి. కంపడే పళ్ళం అప్పుడు చేయలేడా ఇది. వివేచన ఆయన ఇంటర్వ్యూలో ఇచ్చాడు, ఆ ఇంటర్వ్యూ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను చూపించాను, మీరు అతను నుంచుని ఉన్నారు, ఇంక వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ కూర్చోమంటాడని. అంచేత చూస్తే చూడండి, మీరు ఇష్టం ఉన్నవాళ్ళు చూసుకోండి, ఓపిక ఉన్నవాళ్ళు చూసుకోండి, ఆపరేట్ చేయగలిగేవాడిని. కానీ జగమంత కుటుంబం నాది అనేటటువంటి దాంట్లో ఏకాకి జీవితం నాది అంటే, ప్రస్తుతం మనం అందరం కూడా ఏకాకులుగానే బయలుదేరుతున్నాం. జగమంత ఇంకా కుటుంబం లే, కుటుంబం అవటానికి మాత్రం ఈ ఉప్పు తీసుకురావాలి. అది నిజమైన పూర్ణిమ ధ్యానం. అందు తప్ప నేను ధ్యానం చేసుకున్నానని వెళ్ళి పడుకుంటే ఎలా? మీరు లేచి ఓ నిర్ణయానికి వచ్చి పూర్ణిమ నాడు నెక్స్ట్ మంత్ అంతా మీరు ఏం చేయబోతున్నారు అనేటటువంటి ఊపిని కనుక మీరు తెచ్చుకోగలిగితే, పరమ పూజ గురుదేవుడికి మీరు నిజమైనటువంటి ఆరాధకులు అవుతారు. ఇలా మనం కూర్చొని చేసుకునేది ఉపాసన, ఎలా చేయాలి అని ప్రాక్టీస్ చేసేది సాధన, దాన్ని ప్రపంచానికి అందజేసేది ఆరాధన. జయ గురుదేవ్. ఈ పూర్ణిమ నాడు మీకు అందజేసిన సందేశాన్ని ఇలా చేసుకోండి, ధ్యానం గుడ్డిగా చేసుకోకండి. కూర్చున్నాం మేము ధ్యానం చేశామని భ్రమలో పడకండి. నెక్స్ట్ మంత్ అంతా మీరు ఏ కార్యక్రమం ఎలా చేసుకుంటారు, ఏ పాట వాడుకుంటారు, ఏ జెండాలు తీసుకెళ్తారు, ఎంతమంది కలుస్తారు, ఎలా కలుస్తారు, దారిలో మీరు ఏం చేయబోతారు, ఇవంతా కూడా ఈ పుణ్యమ నాడు మీరు చేసుకుంటేనే అది పుణ్యమ ధ్యానం అవుతుంది. తప్ప ఎవరిలో వాడు కూర్చొని ధ్యానం చేసుకున్నాడు అంటే పడుకోవటం రాదు కనుక, నిద్రపోవటం రాదు కనుక ధ్యానం చేసుకుంటున్నాడు వాడు. నా సలహా ఏంటంటే బాగా నిద్రపోండి, ధ్యానాలు ఆపేయండి. ఇదంతా ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్పానంటే మళ్ళీ నాకు తెలియదు ఎప్పుడు మీకు ఈ విషయాల గురించి మాట్లాడగలుగుతాను. అంచేతే ఇది రికార్డ్ అయి ఉంటే ఈ లెక్చర్, ఈ పాటలు, అవి ఈ పాటలతోనే లిమిట్ కావక్కలే. కావలసినన్ని పాటలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి, తెలుగులోనే ఉన్నాయి ఇవంతా నా ఉద్దేశం. మధ్యలో రెండు మూడు హిందీ పాటలు పెట్టాల్సి ఎందుకు వచ్చింది అంటే అందులో ఒకడు మన చంద్రగుప్తుడు గారు ఉన్నారు, భగవంతుడు తెలియాలి. మీరు ఎంతమంది అప్పుడు చంద్రగుప్తుడికి సహాయపడ్డారో మీకు గుర్తు రావటం లేదు, గురువు గారికి గుర్తుంది కనుక అది చెప్పారు. అది అంచేత ఇవంతా చేసి అప్పుడు మనం చేయగలిగినప్పుడు స్వాధీనత కోసం ఒక విదేశీయుల మంది దమనపరుస్తూ ఉంటే ఈ కార్యక్రమాలు ఇంతమంది చేయగలిగినప్పుడు విశ్వ రాష్ట్ర నిర్మాణం కోసం ఏ అవరోధాలు లేకుండా మీ మార్గాన్ని నేను ఉచితంగా వేసిపెట్టాను, మీరు కేవలం దాని మీద నడిచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అని అనుకుంటున్నప్పుడు దాంట్లో మీరు మీ సహకారం అందజేయండి. ప్రతి పూర్ణమికి ఇదే కోణంలో మీరు ధ్యానం చేసుకోండి. ధ్యానం అంటే లేచి అది మీరు ఇమిటేట్ చేయాలి. చేయగలిగింది, స్టెప్స్ అది వేసుకోగలిగింది, కానీ అక్కడ మీకు ఒక ఛాన్స్ ఉంది. అది నేను చెప్పటం లేదు మీకు, మీరు అనుకుంటున్నారు అది చేయొచ్చు. ఎవరి మీదైనా కోపం ఉంటే మీ కాదు కాస్త అటు ఇటు కాస్త స్పీడ్గా తిరిగితే సరిపోతుంది. జయ గురుదేవ్.
మౌనంగానే చూస్తుండే ఆ గురుదేవుల ఆశీస్సు మనందరికీ లభించేది. పరిపూర్ణమైనటువంటి చంద్రుడు శరత్ చంద్రిక చంద్రిక కాళిదాస్ చెప్తాడు, ఇంత అద్భుతమైన చంద్రుడు శాంతి కొద్దిగా గురుదేవుడు ఆంధ్రప్రదేశ్లో అనుకున్న క్షణంలో దీంతో పాటు నారాకోడుగులు కూడా పంపి ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఒక యాత్రగా అటువంటి సందేశాన్ని ఇచ్చేటటువంటి స్కూటర్స్ మీద సైకిల్స్ మీద దాని మీద వెళ్ళే ప్లాన్ వచ్చింది. అందరికీ అర్థమయ్యేటటువంటి ఉండేటటువంటి గురుదేవుల ప్రజాజీతాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇదంతా నేను ఎందుకు తయారు చేస్తున్నాను అంటే ఎప్పుడైనా సినిమా వాళ్ళు ఎవరైనా కలిస్తే బాబు మీ పాటలను ఇలా వాడుకుంటున్నాం కాస్త మా పాటల్ని తెలుగులోకి మార్చండి అని, మీలో ఎవరైనా అలా మార్చి అదే ట్యూన్లో దాన్ని మీరు కొంచెం దాన్ని రూపురేఖించగలిగితే ఈ పూర్ణిమ మీ మీద పూర్తిగా వర్తిస్తుంది. జరుగుతుంది
two times.